శ్రీ గురుభ్యో నమః. అందరికీ స్వాగతం. నేటి మురళికి మనము దుర్వాసన ప్రతికార దశకం చేసుకున్నాము గత నెలలో. ఈ నెలలో కూడా అదే కంటిన్యూ చేస్తున్నాం. దానికంటే గత నెలలో ఏం నేర్చుకున్నామో ఒకసారి రీక్యాప్ చేసుకుని తర్వాతకి దానికి వెళ్దాం. ప్రాతకాలము విద్యుత్మైన వైదిక కర్మలు ఆచరించిన తర్వాత భారతం చదవాలి. మధ్యాహ్నమేమో వాసిష్ఠ రామాయణము, సాయంత్రము భాగవతము చదివిన తర్వాత రాత్రి నిధి ధ్యానం చేయాలి. అటు తర్వాత ఒక్కొక్క దుర్వాసనాన్ని ఎలా తగ్గించుకోవాలి అంటూ 9 శ్లోకాలు ఉన్నాయన్నమాట. 2వ శ్లోకంలో ఏంటి అంటే, అజ్ఞానాన్ని బ్రహ్మ మే నా సస్వరూపము అని తెలుసుకున్నప్పుడు అజ్ఞానాన్ని జయిస్తాము. సంకల్పాలని జగన్మిథ్యాభావంతో జయించాలి. కామాన్ని అంటే కోరికల్ని సాధన సాధ్య దుఃఖాల గురించి ఆలోచనలతో జయించాలి. క్రోధాన్ని సహనంతో జయించాలి. జిహ్వా చాపల్యము అంటే కూడనిది తినాలి అని కోరిక అంటే కామచాపల్యం అంటే కూడనివి అనుభవించాలి అని. అయితే వీటిని ఎలా అధిగమించాలి అంటే పరిణామంలో ఎటువంటి దుఃఖాలు వస్తాయని ఆలోచించి వాటి నుంచి జయించవచ్చు. అంతేకాక పారుష్యాన్ని ఎలా అంటే మృదు భాషణతో జయించాలి. అయితే ఇప్పటికి ఈ నెలలో దానికి వస్తే, అసలు సత్సంగం వల్ల ప్రయోజనాలు ఏమిటి, గర్వాన్ని ఎలా వదులుకోవాలి, నిందా దుఃఖాన్ని ఎలా పోగొట్టుకోవాలి, అంతేకాక మనము ఇతరులను ఎవరినైనా నిందిస్తే దాన్ని ఎలా నిగ్రహించుకోవాలి, అంతేకాక సత్సంగం వల్ల ప్రయోజనాలు ఏంటి, మన పురాణాల్లో కానీ ఎక్కడైనా ఎవరైనా మహాత్ములు ఈ జన్మలో కానీ పై జన్మలలో కానీ తరించినట్టు వివరాలు ఏవైనా ఉన్నాయా అన్నది మనకి సాయి వారణాసి గారు తెలుపుతారు.
విద్యా విద్యా వివేకేన పారం సంసార వారిధే ప్రాపయత్యని సంభక్తాన్ తం విద్యారణ్యమాశ్రయే. శ్రీ గురుభ్యో నమః. నమస్తర్వేభ్య. జిహ్వోపస్థ సుఖం భ్రమం త్యజ మన పర్యంత దుఃఖే క్షణాత్ పారుష్యం మృదు భాషణాత్ త్యజ వృథాలాపశ్రమం మౌనతః దుస్సంగం త్యజ సాధు సంగమ బలాత్ గర్వం తు భంగే క్షణాత్ నిందా దుఃఖం అనింద్య దేవముని దుర్నిందా కథా సంస్మృతే. 3వ శ్లోకంలో 75% శృత మురళిలో చెప్పుకున్నాము. క్లుప్తంగా చెప్పాలంటే పరమాత్మ వచనములలోనే చెప్తాము. ఏహి సంపర్షజా భోగాః దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. భోగాలు దుఃఖానికి హేతువులు. భోగం రోగానికి, యోగమే మోక్షం. ఇది బలపరుచుకోవటానికి భగవద్గీతలో ఈ శ్లోకాలు కూడా మనం కలుపుకోవచ్చు. విషయేంద్రియ సంయోగ ఎత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజ సంస్మృతం. నశ్వర భోగాల కొరకు శాశ్వతమైన సుఖం, అదే జ్ఞానం, దానిని కోల్పోతున్నాము. తెలివితో ఈ యథార్థం గుర్తించాలి, అదే వివేకం. ఆ పైన సత్సంగం గురించి చెప్తూ మన గురుదేవులు ఇలా అన్నారు. మోక్ష ద్వారే ద్వారపాలాః చత్వార పరికీర్తితాః తమో విచార సంతోషః చతుర్థ సాధు సంగమః. ఇది యోగ వాసిష్టంలో మనకి తెలిసినదే. ముముక్ష ప్రకరణంలో ఉండింది ఇది సెకండ్ ప్రకరణ, Chapter 1, 47 శ్లోకం. అలాంటిదే మళ్ళీ మనకి 16th chapter లో కూడా వస్తుంది, 19th శ్లోకం. సంతోష పరమో లాభ సత్సంగ పరమాగతి విచార పరమం జ్ఞానం సమోహి పరమం సుఖం. 4 స్తంభాలను ఒక చోట అన్నారు, 4 ద్వారాలను అన్నారు, ద్వార పాలకులు అన్నారు. ఏదైతే వీళ్ళని కనుక మనం మంచి చేసుకుంటే మనం హాయిగా లోపలికి వెళ్ళిపోవచ్చు. శమము దమము అంటే అంతరింద్రియ బాహ్యేంద్రియ నిగ్రహము. ఇవి లేకపోతే లౌకికమైనవి అంటే అపరావిద్యలలోనే రాణించలేం. ఇక పరావిద్య ప్రసక్తే లేదు. విచారణ ఆలోచిస్తే అన్ని దుఃఖాలే పోతాయి. గురువుగారు అంటూ ఉంటారు, అందుకే ఆలోచించమేమో ఎక్కడ బాగుపడిపోతామో అని. బుద్ధి దేనికోసం ఎంత వాడాలో అని ఆలోచిస్తే 75% పరిష్కారం అవుతుంది. మోక్షం అంటే ఎక్కడో ఉన్నది, ఎక్కడికో వెళ్ళాలి అని అనుకోరాదు. మన సహజ స్థితి స్వస్వరూప జ్ఞప్తికి తెచ్చుకోవటమే. దీనినే ప్రత్యభిజ్ఞ అంటారు. అదే మనకి దక్షిణామూర్తి స్తోత్రంలో ప్రాత స్వాప్తమితి ప్రబోధ సమయే యస్ ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. ఇకపోతే సంతోషం అంటే తృప్తి. లోభాన్ని జయించాలి సంతోషంతో అని చెప్పుకున్నాము, తెలుసుకున్నాము క్రితం మురళిలో. సాధు సంగమ సత్పురుషుల సాంగత్యం. సత్సంగం ఇది చాలా ప్రథమం. ఇది ఉంటేనే శ్రవణం మననం నిరుధ్యాసనం. మనకి బాగా ప్రసిద్ధమైన శ్లోకం అందరికీ తెలిసిందే, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఇలాంటివి మన వాంగ్మయంలో సత్సంగం గురించి ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. ఇంకోటి చెప్పుకోవాలంటే క్షణమపి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తదనే నౌక. అంటే ఈ భవసాగరాన్ని దాటడానికి నౌకే సత్సంగం అని చెప్పారు ఇక్కడ. ఈ నాలుగు ఉంటే మనకి ధైర్యమే. ఈ సాధనలు పెంచుకుంటే మోక్షం హస్తామలకం. ఇప్పటిదాకా చెప్పుకున్నవి మనం మన ప్రయత్నం మీద ఆధారపడి ఉంటాయి. అంటే టు సమ్ ఎక్స్టెంట్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. పోతే ఈ లాస్ట్ లైన్ ఉందే అది మట్టుకు చాలా కష్టం. అది అంకుశంలాగా పొడుస్తూ ఉంటుంది, మన ఎనర్జీ పీల్చేస్తుంది, గొలిచేస్తుంది. ఎవరో లేదా మన సన్నిహితులే ఏదో అంటారు, లేదా మనం అనుకున్నట్లు అనకపోవచ్చు. ఇంకా ఆ వేదనకి అంతే లేదు. అప్పుడప్పుడు ఇంకా వాళ్ళు ఏమనరు కూడా, తెలుస్తూనే ఉంటుంది మనకి మనం అమూల్యమైన సమయం వృధా చేసుకుంటున్నామని. అయినా వదలదు. ఏమిటి అంటే అది నిందా దుఃఖం. దుష్టభావాలు రెండు రకాలు, మనలో ఉన్నవి, మన చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రభావము చేత వచ్చేవి కొన్ని. అంటే పరిసరాలలోంచి మన మీద పడిన ఒక బాణం అనుకుంటే మళ్ళీ మనలో మనం రగిలిపోయి ఇంకా దానిని లోపలికి దించకుండా ఒక చక్కటి ఉపాయం చెప్పారు విద్యారణ్య స్వామి. మన ఆలోచనలో మార్పు తెచ్చుకోవాలి. అసలు ఆధ్యాత్మిక సాధన అంటేనే మనల్ని మరమ్మతు చేసుకోవటం. దృష్టి జ్ఞానమయీం కృత్వా పశ్యే బ్రహ్మయం జగత్. సంఘటన మార్చనక్కర్లేదు, మార్చలేం కూడా, అది జరిగిపోయింది. అక్కడే మనకి గురువు గారు అన్నీ కళ్ళద్దాలు పెట్టుకుని ఎగ్జాంపుల్ ఇచ్చారు. అది నేను క్వశ్చన్ కింద కూడా మన గ్రూప్ లో పోస్ట్ చేశాను. మనకి ఇంగ్లీష్ లో కూడా ఒక మంచి కోట్ ఉంటుంది. Yesterday I was clever, so I wanted to change the world. Today I am wise, so I am going to change myself. ఇది గుర్తుంచుకుంటే అసలు మంచిదన్నమాట. నిందా దుఃఖాన్ని జయించే మార్గం ఏమిటి అంటే, నేను ఇలా ఆలోచించుకున్నాను, ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు షేర్ దాట్ విత్ యూ ఆల్. నేనెవరిని నిందించనా అని ఫస్ట్ నన్ను నేనే అడగాలి. అలా చేత మూలంగానే ఈ నిందకి గురయ్యానేమో. ఒకవేళ నేను ఆ నిందకి అర్హురాల్ని కాకపోతే వాళ్ళు అంటే మటుకు నన్ను నేనెందుకు బాధ పెట్టుకోవాలి. కొన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అంటుంది మనసు, ఇదవుతుంది కదా, అలా చేస్తే అర్థం చేసుకుంటారని మళ్ళీ నాకు మేలోనే కాన్వర్సేషన్ అయిపోతూ ఉంటుంది. అలా అయితే మొదటికే వాళ్ళు అలా చేసేవారు కారేమో. ఇలా ఆలోచించుకుంటూ మొత్తం మీద ఈ చిన్న చిన్న చిత్తాలు పని చేయకపోతే ఇంకా సర్జికల్ థెరపీ అవసరమే. మహామహా వాళ్ళకే తప్పలేదు నేనంతా అని అక్కడ మొదలెట్టాలి. అసలు దోషాలు అనేవి లేని మహాత్ములు ఉన్నారు, ఏమాత్రం నిందకు అర్హులు కాదు వీరు. అంతేకాదు వారిని నిందిస్తే మనకే పాపం. చంద్రుడికైనా మచ్చ ఉందేమో కానీ జ్ఞానామృత చంద్రులకి ఆ మచ్చ కూడా లేదు. అలాంటి మహాత్ములు కూడా నిందకి గురయ్యారంటే మనం ఇంకెక్కడ. ఆ విషయం తెలుసుకుని వారే నిందకి పాత్రులైతే నేను ఏ పాటి అని గ్రహించి ఆ ఓర్పు సహనం సంపాదించాలి. దీన్నే శాంతి అంటారు. అమానిత్వం అదంభిత్వం అహింస శాంతి ఆర్జవం. శివుడి నుంచి ఈ కాలం ప్రవచనకర్తల వరకు మన శంకరాచార్యుల వారిని పీఠాధిపతుల్ని అందరూ ఏదో ఒకటి అన్నవాళ్లే. వాళ్ళు ఎలా తట్టుకున్నారు? ఏది ఈ నింద ఆ అవకాశం ఇస్తుందేమో, ఆ సహనానికి పరిచయమో, నా సహనానికి పరిచయమో, ఆధ్యాత్మిక సాధన ఎంతవరకు వచ్చింది అని తెలపటానికి ఇదేదైనా కారణమేమో. మనకి గురువుగారు ఎప్పుడూ ఈ శ్లోకం ఉటంకిస్తూ ఉంటారు, ప్రశ్నోతి హైవ ఎస్ తోడు ప్రాక్ శరీర విమోక్షణ కామక్రోధోద్భవం వేగం సయుక్త ససుఖి నరహ. అదే ఇక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. పోతే అభ్యాసైన కంసేయ వైరాగ్యైన గృహ్యతే అనే అన్నాడు గీతాచార్యుడు. ఇది కూడా అభ్యసించు, ఇలా మనకి మనమే చెప్పుకుంటూ ఉండాలి. ఇకపోతే సదాశివ సమారంభం అని అనుకుంటూ వందే గురు పరంపర అన్నట్టే నిందే గురుపరం కూడా, గురు పరంపరం కూడా ఉంది. ఎందుకంటే మొదటి నింద మన మహేశ్వరుడికే ఆ దత్తుడు చేశాడు. అంతేకాదు, హాలాహలం వచ్చినప్పుడు దేవతలు కాళ్ల మీద పడ్డారు. విషం పుచ్చుకున్నాక శివుడు గుర్తొస్తే ఒట్టు. అలాగే సీతారాములు ఇప్పటి వరకు నిందలకి గురవుతున్నారు. కృష్ణ పరమాత్మకి తప్పక్కలేదు. రాసలీలలో గోపికలు బ్రహ్మానుభవం పొందినప్పుడు కృష్ణ పరమాత్మకి 7 ఏళ్ళు, అయినా అశ్లీలంగా మాట్లాడతారు. అందుకే స్వామి వివేకానంద అన్న మాట గుర్తొస్తుంది, ఫస్ట్ మేక్ యువర్ సెల్ఫ్ ప్యూర్. ఇలా ఇంకా ఎన్నో. ఆ మాటకొస్తే తత్వపరంగా రాసలీల ఎప్పుడో ఎక్కడో జరిగింది కాదు, ఎప్పుడు అంతటా జరుగుతూనే ఉంది. బ్రహ్మానుభవమే రాసలీల, బ్రహ్మరసంలో లీనమైపోవటమే రాసలీల. రమణ మహర్షి పరమాచార్య, వీళ్ళిద్దరి గురించి కొంచెం చెప్తాను. రమణ మహర్షి ఒక మాట ఎవరు ఆయన గురించి శ్రద్ధగా రాశారు ఒక పెద్ద ఉత్తరం. ఆయన ఒక పేపర్ పట్టుకుని దిద్దుతున్నారు సార్. సో ఎవరు అన్నట్టు ఇంకో కాగితం తేవనండి ఏదో రాస్తున్నట్టున్నారు. అబ్బాయి లేదు, అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్, వ్యాకరణ దోషాలు దిద్దుతున్నాను అన్నారు సార్. అదేంటి మిమ్మల్ని కదా తిట్టాడు వాళ్ళు అంటే, నన్ను తిట్టలేదు, రమణ అనే వాడిని ఎవరినో తిట్టాడు అన్నారు. అంటే నామరూపాలకి అతీతంగా అహం బ్రహ్మాస్మి అనే భావంలో ఉన్నవారు సూర్యుడిని చూసి ఉమ్మేస్తే మనమోహనే పడుతుంది. ఇదే దీనికి ఎగ్జాంపుల్. అలాగే పరమాచార్యుడు యాక్చువల్లీ నేను ఈ మధ్య చదివాను. ముందు ఎలా చదివితే, అక్టోబర్ 23, 1956 యునైటెడ్ నేషన్స్లో సుబ్బలక్ష్మి గారు పాట పాడారు కదా, మైత్రీం భజత అఖిల సిద్ధేత్రీం అని. అక్కడ కొంతమంది ఏవో లెటర్ రాశారు సార్ మన పరమాచార్య గురించి. ఏంటంటే, హీ యూజ్ ది ఆర్టిస్ట్, ఎవరు మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని, టు బీ ద రిలీజియస్ లీడర్ ఆఫ్ ద వరల్డ్ అండ్ గెయిన్ ఎంట్రీ ఇన్ టు ద ఇంటర్నేషనల్ ఎరీనా. వీళ్ళు ఇంగ్లీష్ ఎందుకు అనుకుంటుంది, బ్రహ్మవిత్ బ్రహ్మేవ భవతి, అలాంటి వారిన అలాంటి వారికి నాని భేదాలే ఉండవు. అలాంటి వాళ్ళని నిందిస్తే కృతగతులు ఉండవు. తుల్య నిందా స్థితిర్ మౌని సంతుష్టో ఏనకేనసి సంకేత స్థిరమతి అతిమాన్నే ప్రియో నర. అలాంటి గొప్ప గొప్ప మహాత్ములే పరమాత్మకి ప్రియమైన వారు. మహాత్ముల్ని నిందిస్తే ఏమవుతుంది అది కూడా తెలుసుకుందాం. వాళ్ళకి ప్రారంభం మూలంగా ఏదో కర్మ మిగులుతుంది కదా, ఆ పాపం మనకు అంటుకుంటుంది. అలాగే వాళ్ళని ఆరాధిస్తే వారి పుణ్యం మనకి వస్తుంది. ఇది శాస్త్రవచనం. వాళ్ళందరూ ప్రాతస్మరణీయులు. అలాగే మన లెవెల్లో మనల్ని నిందిస్తే మన పాపం ఖాతాలో ఒకటి తగ్గింది కదా అని అనుకోవాలి. మహాత్ములకే తప్పలేదే ఇంకా నేనెంత అనే భావం కలిగితే ఆ నిందకి గిలిగిలా కొట్టుకుపోము. జపాలు పాటలు పోటీలు పారాయణలు కావు, గుణాలు అలవర్చుకోవటం ప్రధానం. ఆ పైన గుణాతీత స్థితికి చేరుకోవాలి. ఇదిగో ఇక నేనున్నాను, ట్రాన్స్లేషన్స్ అంటున్నాను, పారాయణ మురళి వట్టీలు ఇంకా ఇదేని అదని బోలు రకాలు ఉన్నాయి. కానీ ఎక్కడేసిన గొంగళి అక్కడే అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ తేడా? ఈ ఆలోచనతో ఆ పరాశక్తి, నవరాత్రులు ఇంకా దగ్గర వచ్చినాయి కదా, ఆ అమ్మవారిని ఆ పరమాత్మని దుర్వాసనలను నివారించుకునే నిర్మూలించుకునే ప్రయత్నంలో చేయుత ఇమ్మనమని వేడుకుంటూ, సంసార పంక నిర్మగ్న సముద్ర పండితాయి నమ అనే నామం ఉంది కదా అది తలుచుకుంటూ, అలాగే శ్రీ 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 సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామి వారి కమలజ దైత స్తోత్రంలో ఈ వాక్యంతో విరమిస్తాను. సామాధీనాంతరాన్ మత్ సహజ రిపువరాన్ దేవి నిర్మూల్య వేగాత్ విద్యాం సిద్ధాంత బుద్ధిం కమలజ దయితే సత్వరం దేవి మధ్యం. అది సాధ్యం అవ్వాలి అంటే కలి ప్రభావం పోవాలి. దానికోసం కల్పి భగవానుడిని స్మరిస్తూ నారాయణాయ వాసుదేవాయ విష్ణవే కల్పిమే నమ.
చాలా వివరంగా చెప్పారు సాయివారనసి గారు. సత్సంగం వల్ల దుస్సంగం పోతుంది. గర్వభంగానికి సంబంధించిన ఘట్టాలు గుర్తు చేసుకుంటే ఆ గర్వాన్ని వదులుకోవచ్చు. నిందా దుఃఖాన్నేమో అనిందిపైన దేవతలు మునులను ఋషులు గుర్తు తెచ్చుకొని వాళ్ళకి జరిగిన కథను తలుచుకుంటే మనం ఎంత అని తెలుస్తుంది. అంతేకాక ఇందాక సాయివారనసి గారు ఒక ఇంగ్లీష్ కోట్ కూడా కోట్ చేశారు, దానికి ఇంకో విధంగా కూడా ఇంకోటి ఉంది. ఇఫ్ యూ కెనాట్ చేంజ్ వాట్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ, ట్రై టు కంట్రోల్ యువర్ సెల్ఫ్ అన్నది ఉంటుంది ఒకటి. మన ఆలోచనలు మార్పు తెచ్చుకుంటే బయట సంఘటనలు మార్చనక్కర్లేదు. తర్వాత అప్పుడప్పుడు నాకు చాలా నిద్ర వస్తూ ఉంటుంది. జపం కానీ పూజ కానీ చేసుకునేటప్పుడు చాలా నిద్ర వస్తుంది. దాన్ని ఎలా నిగ్రహించాలో నాకు తెలియదు. అంతేకాక స్వప్నము రోగము ఎలా జయించాలి అన్నది ఇప్పుడు లలిత గారు చెప్తారన్నమాట.
శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మన నాలుగో శ్లోకం అయినా నాలుగో శ్లోకంలో నిద్రని ఎలా జయించవచ్చు, అలాగే ఎటువంటి ఆహారాన్ని మనం తీసుకోవాలి, అలాగే ధైర్యాన్ని దైన్యాన్ని ఎలా జయించవచ్చు అన్న వివరణ ఇచ్చిన శ్లోకం ఇది. నిద్రాం సాత్విక వస్తు సేవనతయా స్వప్నం సదా జాగరాత్ రోగాన్ జీర్ణాసితాశనా దైన్యం మహాధైర్యత అర్థానర్థ పరిగ్రహం చ వృద్ధా సంసర్గ సంత్యాగత జీవాంక్షా దోష దర్శన బల దుఃఖం దుఃఖాత్మే క్షణాత్. ఇప్పుడు నేను వివరించబోయే మొదటి రెండు పాదాలు వివరిస్తానండి. ఇందులో గురువు గారు మనకి చెప్పినవి నిద్ర, అలాగే స్వప్నం అంటే ఏంటి, నిద్రకి స్వప్నానికి భేదం ఏంటి, ఎటువంటి ఆహారం మనం భుజించాలి, ఈ నిద్రని ఎలా జయించాలి మొదలైన విషయాలు మనకి తెలియపరిచారు. నిద్రని ఎలా జయించాలి, నిద్రని సాత్విక వస్తు సేవనతో జయించవచ్చు. సాత్విక వస్తువులు అంటే ముందుగా మన ఆహారం గురించి చూద్దాం. సాత్విక ఆహారం తినడం వల్ల నిద్రని జయించవచ్చు. ఆహారం కూడా సాత్విక తామస రాజస ఆహారం అని ఉంటాయి. ఈ విషయంలో గురుగారు చర్చిస్తూ ఒక చమత్కారమైన మాట అన్నారు. శ్రీకృష్ణ పరమాత్మని మించిన గొప్ప డయట్రీషియన్ కానీ గొప్ప వైద్యుడు కానీ లేరని ప్రస్తావించారు. దీనికి ఉదాహరణ ఆ భగవద్గీత అన్న ఒక మనకి జీవనాధారమైనదని చెప్పచ్చు. అది చదివితే చాలు మన జీవితం సాఫల్యం అవుతుంది అనడానికి అందులో ఉన్న శ్లోకాలు కొన్ని ఉదాహరిస్తూ ఈ శ్లోకాన్ని వివరించారు. భగవద్గీత 17వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ ఎటువంటి ఆహారం ఎటువంటి గుణాన్ని కలిగిస్తుందో తెలిపారు. అందులో 8వ శ్లోకం ఆయు సత్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధన స్నిగ్ధ స్థిర స్మృత్య ఆహార సాత్విక ప్రియ. అంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది సాత్వికమైన ఆహారం తీసుకుంటే సాత్విక లక్షణాలు కలుగుతాయి. అలాగే సాత్విక లక్షణాలు నిద్రని జయించడానికి ఉపయోగపడతాయి. తామస గుణం నిద్రకి ఉదాహరణ అయితే సాత్విక గుణం దాన్ని జయించడానికి ఉపయోగపడుతుంది. అంటే సాత్విక గుణం కలగడానికి మన సాత్విక ఆహారం భుజించాలి. అంతేకాకుండా మనం మన ఆలోచనలు మన అలవాట్లు అదేవిధంగా మనం చదివే గ్రంథాలు ఇవన్నీ కూడాను సాత్విక వస్తు సేవనం కిందకే వస్తాయి. ముందుగా మనం ఆహారం గురించి చూద్దాం. సాత్విక ఆహారం అంటే ఇక్కడ ఆయుస్సత్వ బలారోగ్య అంటే ఆహారం మనం తీసుకునే ఆహారం మనకి ఆయువును సత్తువను బలాన్ని ఆరోగ్యాన్ని సుఖాన్ని నీతిని కలిగేసిందై ఉండాలి. అటువంటి ఆహారాన్ని మనం భుజించినప్పుడు మనం బలంగా ఉండడమే కాక అటువంటి శరీరం మన శరీరం ఏదైతే ఈ ఆహారాన్ని భుజించి ఏర్పడిందో అది యోగ సాధనకు ఉపయోగపడుతుంది. భోగ సాధనకి కాక యోగ సాధనకు ఉపయోగపడుతుంది. అలాగే ఇంకొక శ్లోకాన్ని ఇక్కడ చెప్తూ యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. ఇక్కడ మనకి నిద్ర గురించి తెలుసుకున్నాం. నిద్రని జయించాలి అంటే నిద్ర అంటే ఇంకొక విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అతిగా నిద్రపోవడం కానీ అతి తక్కువ నిద్రపోవడం కూడా మంచిది కాదు. నిద్రని రెండు విధాలుగా మనకి వివరించారు ఇక్కడ. స్వప్న అన్న పదం ఇక్కడ వస్తుంది. స్వప్నం సదా జాగరాత్ అన్నది ఉంది. నిద్ర స్వప్న నిద్రపోతేనే కదా స్వప్నం వస్తుంది అనే ఆలోచన మనకు కలగచ్చు. ఇక్కడ స్వప్నముని కూడా నిద్రగానే భావించాలి. ఏ విధంగా అయితే స్వప్నంలో మనము లేని విషయాలు ఉన్నదిగా భావింపచేస్తుందో భ్రమ కలిగిస్తుందో అదే విధంగా మనం జీవితంలో కలిగే భ్రమలని దాటాలి అంటే వివేకం ఎంతో అవసరం. సో వివేకం సాధించినప్పుడు మనకి ఈ భ్రమ తొలగిపోతుంది. అంటే ఇక్కడ రెండు విషయాలు వివరించారు, నిద్ర, అతి నిద్రపోవడం మంచిది కాదు, అలా అని అసలు నిద్రపోకపోవడము మంచిది కాదు. సో నిద్రని మనం నిగ్రహించాలి. దాన్ని నిగ్రహించాలి అంటే మన ఆహార వ్యవహారాలలో తేడా ఉండాలి. ఆహారం మనం సాత్విక ఆహారం భుజించినప్పుడు మనం నిద్రని జయించగలుగుతాం. అలాగే స్వప్న అంటే ఇక్కడ ఇంకో విధమైనది. ఎప్పుడైతే మనం భ్రమలో జీవిస్తున్నామో, శరీర భ్రాంతిలో జీవిస్తున్నామో, దాన్ని జయించడానికి మనకి వివేకం అవసరం. అంటే ఆహారం ఆయు సత్వము బలం ఆరోగ్యం సుఖము ప్రీతి కలిగించేదై ఉండే ఆహారం భుజించి శరీరాన్ని దృఢం చేసుకుని అటువంటి శరీరం యోగ సాధనకు ఉపయోగపడేలాగా తయారవుతుంది. అలాగే సాత్విక వస్తువులు అంటే సాత్విక ఆహారం, ఆలోచనలు, అలవాట్లు, చదివే గ్రంథాలు, వినే విషయాలు కూడా మనం ఆలోచించి ఉపయోగించుకోవాలి. అంతేకాకుండా స్వప్నం అంటే కల అని కాదు, నిద్ర అనే అర్థం. ఏ విధంగానైతే స్వప్నం లేనిదే ఉన్నది భ్రాంతి కలిగిస్తుందో, ఆ భ్రాంతి మెలకువ అంటే మనం మెలకువగా ఉన్నప్పుడు అంటే నిద్రపోకుండా మెలకువ స్థితిలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మనం ఆ భ్రాంతి నుండి బయటపడతామో, అదే విధంగా వివేకంతో ఈ భ్రాంతి, శరీర భ్రాంతిని, ఈ జీవిత భ్రాంతిని తొలగించుకొని పరమాత్మ కోసం మనం పాటుపడచ్చు. ఇక్కడ ఇదే విధంగా గురువు గారు ఇంకొక విషయాన్ని కూడా వివరించారు. తామస లక్షణాలు ఏంటో కూడా చెప్తూ, ఆ తామస లక్షణాలని మనం జయించడం వల్లనే కదా మనం సాత్వికత్వం పొందగలుగుతాము. సో తామసులు 18వ అధ్యాయంలో యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ నవిముంచతి దుర్మేధ దృతిస్తాపార్థ తామసి అని శ్లోకం ఉంది. అక్కడ తామసులు స్వప్నం అంటే, స్వప్నము అంటే శ్రద్ధారాహిత్యము, ఏకాగ్రత లేకుండా ఉండడము, స్పృహ కలిగి ఉండడం, స్పృహ కోల్పోయి ఉండడం అని మనం అర్థం చేసుకోవాలి స్వప్నము అంటే. సో భయము, శోకము, విషాదము ఇవన్నీ మదము, ఇవన్నీ కూడా తామస లక్షణాలు. శోకం అంటే జరిగినవి బాధ, జరిగినప్పుడు బాధపడటం శోకం. మరి విషాదం అంటే అదే పదే పదే తలుచుకుని ఉండడం విషాదం. సో ఈ స్వప్నావస్థ అంటే ఇలాంటి భ్రాంతి నుంచి మనం బయటపడడం. రెండవ పాదంలో రోగాన్ జీర్ణాసితాశన ధైర్యం మహాధైర్యత అంటే, రెండవ విషయం ఏంటంటే దైన్యం. ప్రతి మనిషిలో ఒక విధమైన దైన్యం ఉంటుంది. మనం ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి, మనం తేజోవంతంగా ఉండాలి, చూడగానే ఉత్సాహం ఉన్న వాళ్ళగా కనిపించాలి, తప్పితే దైన్యంతో జీవించకూడదు. సో ఈ దైన్యం ఎలాగ జయించగలము, దాన్ని ధైర్యంతో దైన్యాన్ని జయించగలము. అలాగే ఇంకొక విషయం మనకి ఇక్కడ చెప్పిన రోగాన్ జీర్ణాసితాశనా ధైర్య, రోగాన్ జీర్ణాసితాశ అని అని ఉన్నది ఇక్కడ. అంటే రోగంని తొలగించేదే ఆహారం. ఆహారాన్ని మనము ఒక మందులాగా గ్రహించాలి. అంటే త్వరగా జీర్ణం అయిపోయే ఆహారాన్ని మనం భుజించాలి. అంటే త్వరగా జీర్ణించే ఆహారాన్ని మితంగా భుజించాలి అని మనము ఈ రెండవ పాదంలో వివరణ. త్వరగా జీర్ణించడానికి అయ్యేది సాత్విక ఆహారమే త్వరగా జీర్ణించబడుతుంది. అలాగే మితి అంటే ఇంకొక వివరణ ఇచ్చారు గురువు గారు. మితి అంటే ఎక్కువ తినకూడదు కాబట్టి మనం చాలా తక్కువ తినాలి అనేసి డైటింగ్ అని అది అని ఇదని చూడకూడదు. ఎందువల్లంటే ఒక్కొక్క శరీర తత్వాన్ని బట్టి మన ఆహారం ఉండాలి. అంతేగాని ప్రతి ఒక్కరికి ఒకే రకమైన ఆహారాన్ని తీసుకోవాలని నిర్ణయించడం తప్పు అని, మనం చేసే పనిని బట్టి మన ఆహారం నిర్ణయించబడాలని, తర్వాత మనం తినే ఆహారాన్ని మితిగా అంటే మనం బలం కోసం తినాలి తప్పితే ఆహారాన్ని జీవజాపల్యం కోసం తినకూడదని, ఇక్కడ ఒక వివరణ ఇస్తూ ఒక్క నిమిషంలో ఒక్క క్షణంలో లోపలికి వెళ్ళిపోతుంది, నాలిక మీద పెట్టుకోగానే లోపలికి వెళ్ళిపోతుంది. అలా అని అన్ని అతిగా తినేస్తూ పోతే పొడవాటి మన జీర్ణాశయాన్ని మనం బాధ పెట్టకూడదు అని కూడా గురువు గారు ఇక్కడ వివరించారు. మూడవది, ఏ విధంగా మనం ధైర్యాన్ని పొందొచ్చు, ఉత్సాహాన్ని పొందొచ్చు అని చెప్తూ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. మనకి ఆహార విషయం చెప్తూ ఎలాంటి ఆహారం భుజించాలి అంటే హితభుక్, మితభుక్, ఋతభుక్. అంటే మితమైన భోజనం, మితమైన భోజనం, ఇవి మనకు అర్థమైంది. ఇప్పుడు నేను చెప్పాను హితమైన భోజనం, సాత్విక ఆహారం భుజిస్తే సాత్విక లక్షణాలు కలుగుతాయి. అలాగే మితభుక్ అంటే సరిపడా ఆహారం భుజించాలి అంతేగాని అతిగా మన ఆహారాన్ని భుజించకూడదు. మరి ఈ ఋతుభుక్ అంటే, ఋతుభుక్ అంటే ఏంటి అంటే మనం ఏ విధంగా ఆహారాన్ని సంపాదిస్తున్నాం అన్నది కూడా చాలా ముఖ్యమైనది. మనము నీతిగా, న్యాయంగా, ధర్మపరంగా సంపాదించిన ధనం ఎప్పుడు మనకి సాత్విక లక్షణాలని కలిగిస్తుంది. ఇంకా చివరిగా చెప్పవలసిన విషయం మహాధైర్యత, మహాధైర్యం, అత్యంత ధైర్యం, ధీరత్వంతో మనం ధైర్యాన్ని జయించవచ్చు. ధీరత్వము అంటే ఏంటి అంటే ఇక్కడ వికారహేతువైన పరిస్థితులు ఏర్పడినప్పుడు కూడాను మనం వాటికి చలించకుండా, అలాంటి వికారాలకి లోను కాకుండా ఉండడాన్ని ధీరత్వం అంటారు. ఆ ధీరత్వం వల్ల మనం ధైర్యాన్ని జయించవచ్చు. ఆ ధీరత్వం ఉన్నవాళ్ళే ఈశ్వరుని చూడగలుగుతారు. ఆ ధీరత్వం ఉన్నవాళ్ళే ఈశ్వరుడికి ప్రీతి పాత్రులు. ఇక్కడ ఈ విషయం వివరిస్తూ గురువు గారు ఆ లలిత సహస్రనామంలోని ధీరాధీర సమర్చిత అన్న నామాన్ని చెప్పారు. ధీరాధీర అంటే ఇక్కడ ధీరులే ఈశ్వరుని పొందగలుగుతారు అని అన్నారు కదా. మరి నాకు ధీరత్వం లేదు, మరి నేను దేవుణ్ణి ఎలా పొందగలుగుతాను, అంటే నేను దైవారాధనకి పనికిరాలా అన్న ఆలోచన మనకు కలుగుతుందని ఆ తల్లిని సేవించడానికి ధీరువైనా ధీరత్వం లేని వారైనా అర్చించవచ్చు. ఆ తల్లి మనకి సేవించగా సేవించగా ధైర్యాన్ని మనలో కలిగించి తనలో తనకి ప్రియపాత్రులుగా చేసుకోగలుగుతుంది. అంటే ఆవిడని ధీరులు పూజిస్తే ఆమెకి ప్రీతి పాత్రులు అవుతారు. ధీరత్వం లేని వారు ఆవిడ్ని సేవిస్తే క్రమంగా ఆ ధీరత్వాన్ని పొంది ఆ తల్లిని పొందగలుగుతారు. ఈ మొదటి రెండు పాదాలలో వివరణ ఇది. ఒకటి, నిద్రని మనం ఎలా జయించాలి. నిద్రని మనం సాత్విక సేవ, వస్తు సేవనతో జయించవచ్చు. అలాగే స్వప్నావస్థ అంటే భ్రాంతిలో ఉన్న మనం వివేకంతో దాన్ని, ఆ భ్రాంతిని తొలగించుకోవచ్చు. తర్వాత సులువుగా జీర్ణమయ్యే ఆహారాన్ని భుజించాలి. అలాగే ధీరత్వంతో లేదా మహాధైర్యంతో ధైర్యాన్ని జయించాలి. ఎప్పుడు మనం ఉత్సాహంగా ఉండాలి అని వివరించాలి.
చాలా బాగా వివరించారు లలిత గారు. అలాగే ఇక్కడ గురువు గారు సాత్విక ఆహారం గురించి చెప్తూ ఒక విషయాన్ని కూడా వెల్లడించారు అనమాట. అదేంటి అంటే 4 గంటల తర్వాత చేసింది నైవేద్యానికి పెట్టకూడదు, అలానే అటువంటివి తింటే కూడా చాలాసేపు అది అలానే ఉంటుందంటూ ఒక ఉదాహరణ ఇచ్చారు. అదేంటి అంటే మనం ఫ్రిడ్జ్లో కానీ టిఫిన్ బాక్స్లలో కానీ అప్పుడప్పుడు అన్నం పెట్టేసించి నెక్స్ట్ డే ఒక మెతుకున్నా కానీ అది ఎంత దుర్వాసన వస్తుందో, అలానే మన కడుపులో కూడా అటువంటి 4 గంటల తర్వాత కానీ రాజసమైన ఆహారం తింటే మన కడుపులో అది ఎలా ఉంటుందో అన్నది ఒకసారి మనం ఊహించుకోవచ్చు. అటు తర్వాత మీలో ఎవరికైనా ఇంకా నిద్రను సాత్విక ఆహారం కాక ఇంకా ఎలా, ఏ విధంగా జయిస్తారు, లైక్ ఆఫీస్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా నిద్ర వచ్చినప్పుడు దాన్ని ఎలా జయిస్తారు అన్నది గ్రూప్లో ఎలా నిగ్రహిస్తారో గ్రూప్లో టెక్స్ట్ చేయండి. నెక్స్ట్, అర్థ అనర్థాల వల్ల కలిగే పొంగు కుంగుని ఎలా జయించాలి, స్త్రీ వాంఛను దుఃఖాన్ని ఎలా జయించాలి అన్నది మధుకర్ గారు చెప్తారు.
శ్రీ గణేశాయ నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సదా దైన్యం మహాధైర్యత. కొందరికి ఎప్పుడూ దైన్యమే, ముఖంలో ఎప్పుడూ నవ్వు కనపడదు. నవ్వే ముఖం ఉత్సాహంగా ఉండడం చాలా గొప్ప లక్షణం. ఉత్సాహం దైవీ గుణం. మహోత్సాహో మహాబల అని తద్విభూతిని విష్ణు స్వరూపంగా నమస్కరించుకుంటున్నాం. దైన్యాన్ని ఎప్పుడూ జయించాలి. వినా దైన్యేన జీవనం. ధైర్యంతో దైన్యాన్ని జయించాలి. సంఘటన ఎలా ఉన్నా చలించిపోకుండా ఎప్పుడూ ధీరత్వంతో ఉండాలి. కుమార సంభవంలో కాళిదాస మహాకవి వికార హేతువులు అయిన సంగతులు ఉన్నప్పటికీ చిత్తాన్ని వికారానికి లోను కాకుండా ఉండటం అభ్యాసం చేయాలి. వికారం బయటిది, చిత్తం లోపలిది. లోపలున్న చిత్తాన్ని బయట ఉన్న సంఘటనలకు ఎందుకు గురి చేస్తావు? దానిని అలాగే నిలబెట్టు. సాధన మీద వస్తుంది. ధీరత్వంతో ఉన్నవారు మాత్రమే ఆత్మను చూడగలరు. ధీరులే ఈశ్వరుణ్ణి చూడగలరు అని శాస్త్రమే చెప్తున్నది. ఈ మాటనే ధీరాధీర సమర్థిత అని లలితా సహస్రనామాలలో చెప్పారు. ధీరత్వం లేకపోతే అమ్మవారినే ఆరాధించు అన్నారు. అంటే ధీర అధీర సమర్చిత అమ్మ ధీరుల చేత అధీరుల చేత పూజింపబడుతుంది. అధీరులమై పూజిస్తే తల్లికి దయ కలిగి క్రమంగా తన అనుగ్రహంతో మనను సంస్కరించి ధీరులుగా చేసి పూజ పొందుతుంది. ధీరత్వమే భగవంతుణ్ణి పొందించగలదు. ధైర్యం పొందితే దైన్యాన్ని వదలగలం. అర్థానర్థ పరిగ్రహం త్యజ వ్యర్థ వృథా సంసర్గ సంత్యాగత. పనికి మాలిన సంపర్కాలను విడిచిపెట్టడం వలన అర్థానర్థముల వల్ల కలిగే పొంగు కొంగు కూడా జయించవచ్చును. అర్థ అనర్థ పరిగ్రహం. లోకంలో అనేక మంది మనుషులతోనూ వస్తువులతోనూ సంబంధం పెట్టుకుంటాం. వారి వలన అర్థము అనర్థము రెండూ కలుగుతూ ఉంటాయి. ఒక ప్రయోజనం కలుగుతుందని ఒకరిని చేరదీస్తే వారి వలన ప్రయోజనముతో పాటు అప్పుడప్పుడు అప్రయోజనమైనవి బాధాకరమైనవి కూడా లభిస్తాయి. ఈ అర్థం అనర్థం రెండింటినీ విడిచిపెట్టాలి. అది ద్వంద్వాతీత స్థితికి సహకరిస్తుందని చెప్తున్నారు. స్త్రీ వాంఛాత్య దోష దర్శన బలాత్. దేహగత దోష విచారణ ద్వారా స్త్రీ వాంఛను జయించవచ్చు. దుఃఖం సుఖాత్మేక్షణాత్. సుఖస్వరూపమైన ఆత్మ నా అసలు స్వరూపం అనే విచారణ ద్వారా దుఃఖాన్ని పోగొట్టుకోవచ్చు. స్త్రీ వాంఛ అనేది భయంకరమైన దోషం. త్యాగరాజాదులు కూడా దీని గురించి చెప్పారు. ఎంత నేర్చినా ఎంత చూచినా ఎంత వారలైనా కాంతదాసులే అన్నారు. అలాంటి వారు ఎవరంటే శ్రీ కాంత చింతలేని వారు కనుక కాంత చింత మిగిలిందన్నారు. బుద్ధిని ఒక పని మీద పెట్టేస్తే మరొక పని తగ్గుతుంది. పాత్రలో అప్పటికే ఒక వస్తువు ఉంటే మరొక వస్తువు పోయటానికి చోటు ఉండదు. అలాగే మనస్సులో విష్ణువుని నింపుకుంటే మరో విషయం నింపుకోవడానికి చోటు ఉండదు. కనుక అది సాధన చేయాలి. ఏదో ఒక చింతన చేయడం మనస్సుకు అలవాటు కనుక భగవద్ అర్పితమైన సత్కర్మలను చేయాలి. స్త్రీ వాంఛను ఏ విధంగా జయించాలంటే దోష దర్శన బలాత్. అంటే స్త్రీ వాంఛ ఎటువంటి దోషాలకు తీసుకువెళుతుందో ఆలోచించాలి. గొప్పవారు కూడా ఆ వాంఛతో ధర్మాన్ని ధర్మపత్నిని కుటుంబాన్ని విడిచిపెట్టిన వారు ఉన్నారు. కానీ ఆ తరువాత వారి గతులు ఆలోచిస్తే వంచనకు దోపిడికి గురి కావడము లోకంలో అపకీర్తికి గురి కావడము జరుగుతున్నది. తత్కాలమైన ఆవేశంతో దీర్ఘకాలికమైన కీర్తిని సంపదను దెబ్బతీసుకుంటున్నారు. అదేవిధంగా సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహం అనే గ్రంథంలో భగవత్పాదుల వారు ఏ సుందర వదనాన్ని చూస్తూ మురిసిపోతూ కవిత్వాలు రాస్తున్నారో ఆ సుందర వదనం ఉన్న దేహం అత్యంత జుగుప్సాకరమైన పదార్థాలన్నీ పోతపోసిన వస్తువు లేదా మూట కట్టిన వస్తువుపై మోహం పెంచుకోవడం కంటే మూర్ఖత్వం మరొకటి ఉంటుందా అన్నారు. ఒక్క విచారణతో ఈ ఒక్క విచారణ స్త్రీ వాంఛను జయించవచ్చు అని చెప్పారు. దుఃఖమును ఎలా జయించాలి? దుఃఖాన్ని జయించవలసిన లక్షణం దుఃఖము నా అసలు స్వరూపం కాదు అనుకోవాలి. సుఖాత్మే క్షణాత్. సుఖస్వరూపమైన ఆత్మ నా అసలు స్వరూపం. ఆత్మ అంటే నేను. నేను అనే దాని నేను అనే దాని అసలు స్వరూపం. ఆకలి దప్పికలు ప్రాణ వికారాలు, పుట్టుక చావు శరీర వికారాలు, సుఖ దుఃఖాలు మనోవికారాలు, ఈ మూడు దేని వలన పనిచేస్తున్నాయో దానికి వికారాలు లేవు. దాన్ని సాన్నిహిత్యము వలన ఇవన్నీ చైతన్యాన్ని పొందుతున్నాయే తప్ప అసలు చైతన్య స్వరూపమైన ఆత్మతత్వం మూడే విధాలు, సత్, చిత్త, ఆనందం ఎప్పుడూ ఉండడం, రెండవది జ్ఞానం, మూడవది ఆనందం. ఇదే ఆత్మ. అసలు నేను అనబడే భావన లేదా నేను అనబడే చేతనత్వం ఆ సచ్చిదానందం యొక్క చైతన్యం వల్ల వచ్చేదే తప్ప శరీరాదుల వలన రావడం లేదు. సూర్యునకు వెలుగు ఎంత సహజమో ఆత్మకు ఆనందం అంత సహజం. దుఃఖం మన సహజ ధర్మం కాదు. ఒకవేళ దుఃఖం పోవాలని భగవన్నామ పారాయణం చేస్తే భగవానుడు అనుగ్రహించి క్రమంగా తన నామ పారాయణ చేసినందువల్ల పాపాలు తొలగిస్తాడు. పాపాలు తొలగిపోతే దుర్వాసనలు తొలగి వివేక వైరాగ్యాలు కలిగి ముక్తిని పొందుతున్నాము. ఎప్పుడైనా స్వస్వరూప జ్ఞానం కలగడమే దుఃఖానికి విమోచనం. ఇది ఒప్పుకుంటాం, కానీ మరేదైనా మార్గం ఉందా చెప్పండి అంటే మరొక మార్గం లేదు. మార్గం నీ స్వస్వరూపమైన ఆత్మ సుఖస్వరూపం అయినది గ్రహించడమే. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి.
చాలా వివరంగా వివరించారు మధుకర్ గారు. అలాగే శివపదంలో ఒక కీర్తన కూడా ఉంది, దుఃఖములెన్నో మా దురితపు జీవనమున దుఃఖహర దురితహర దోషహర హర అంటూ ఒక కీర్తన కూడా ఉంది. ఆ కీర్తన కూడా గుర్తు చేసుకోవచ్చు మనం. ఆ తర్వాత గృహస్థాశ్రమంలో ఉంటూ మోక్ష సాధన చేయవచ్చా, అది ఎలాగో మనకి ఇప్పుడు తేజస్ భరద్వాజ్ గారు చెప్తారు.
శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః విద్యార్థులకు అందరికీ నా నమస్కారములను అందిస్తూ, దుర్వాసన ప్రతీకార దశకము అంతర్గతముగా ఉండేంతహ 5వ శ్లోకము గురించి ఈరోజు నేను వ్యాఖ్యానము చేసేంతహ అవకాశము నాకు లభించినది. 5వ శ్లోకము ఈ రీతి ప్రారంభము అయింది. విద్యారణ్య మహాస్వాములు, దారాసక్తిమనాదరాత్సుతధనాసక్తిం త్వనిత్యత్వతః స్నేహం మోహ విసర్జనాత్ కరుణయా నైష్టుర్యమంతస్త్యజ ఔదాసీన్య సమాశయాత్యజ సుహృన్మిత్రారి దుర్వాసనా సర్వానర్థకరాన్ దశేంద్రియరిపూర్ణ ఏకాంతవాసాంజహి అనేసి ప్రారంభము అయింది. ఇక్కడ మేము మొదలో పాదము గమనిస్తే దారాశక్తి మనాదరాత్ సుతధనాశక్తి త్వనిత్యత్వత అని చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మూడు ఏషణాల బగ్గే అథవా మూడు తత్వం బగ్గే చెప్తూ ఉన్నారు. ఒకటి దార, ఇంకొకటి సుత, ఇంకొకటి ధన. ఈ మూడు దుర్వాసముల్ని మేము యావ రీతి జయించచ్చు అనేది బగ్గేనే ఇప్పుడు మేము మాట్లాడేంతది మధ్య మననము చేసేంతది. ఈ సందర్భము మాకి శంకర భగవత్పాద విరచిత శివానంద లహరిల మధ్యే మోహముద్గరము అథవా భజ గోవిందములో కూడా మాకి ప్రమాణము చిక్కింది. దాని దృష్టాంతము దారాశక్తి అనే సంబంధముగా శివానంద లహరిల సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశా శాఖా స్వటితి జటితి స్వైరం అభితః కపాలిన్ భిక్షో మే హృదయ కపిం అత్యంత చపలాం దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదీనం కురు విభో అనే శ్లోకముల మతే మోహముద్గరము అథవా భజ గోవిందముల మాకి నారీ స్తన భరణాభిదేశం దృష్ట్వమాగా మోహావేశం ఏతన్ మాంస వసాది వికారం మనసి విచింతయం వారం వారం అనేసి చెప్తారు. గురువు గారు ఇక్కడ ఒక బోధనము చేస్తారు. ఈ 5వ శ్లోకము ఇది సంధి శ్లోకము, అంటే దశకము 10వ దాంట్లో మధ్యది 5వది. ఇది పక్కా సాధన శ్లోకము, మధ్య పక్కా శాంతిని ఇచ్చేంతహ మహా దుర్వాసన ప్రతీకారము స్తోత్రము అని చెప్తారు. ఇది ప్రవృత్తి మార్గం. ఇది దార అంటే పత్ని అథవా భార్య పైన ఆసక్తే ఉండకూడదా, అంటే ఉండాల అయితే తీవ్ర ఆసక్తి అథవా మోహము అనేది ఉండకూడదు. అందుకే నైష్ఠుర్యము ఉండకూడదు అని కూడా చెప్తారు. నైష్ఠుర్యం అంతస్త్యజ అనేసి కనుక ఎందరో మహానుభావులు గృహస్థాశ్రముల పత్ని అథవా భార్య జతుల జీవనము చేస్తేనే మోక్షాన్ని కైవల్యాన్ని సంపాదించున్నారు. ఉదాహరణకి వశిష్ఠ మహర్షులు, అగస్త్య మహర్షులు ఇత్యాదులు. ఇక్కడ గురువు గారు ఒక మహాను మహానుభావ చరిత్రని కూడా ఆమెకి దృష్టాంతముగా చెప్తారు. అదేమి అంటే, ఒక మహానుభావుడు తన పత్ని పైన అత్యంత ధర్మబద్ధ ప్రేమ వాత్సల్యమని పెట్టుకుంటాడు. ఒక మాట, ఆ పత్ని కారణాంతరములతో పుట్టింటికి పోయే ఒక అవకాశము వస్తుంది. అప్పుడు ఈ మనిషి ఆ వియోగాన్ని తరిసేదానికే అయ్యాలి. ఆ పత్ని వియోగాన్ని తరుచుకోకుండా పుట్టింటికి వీడు కూడా పోయేదానికి ప్రారంభిస్తాడు. పోయే పుట్టు ఒక మహాప్రవాహమే వస్తుంది. ఆ ప్రవాహంని కూడా దాటికొని ఒక తాడుని చెక్కింది. ఆ తాడు పాము అయింటింది. అయినా దానినే పెట్టుకొని ఆ ప్రవాహాన్ని దాటి కొనాకు పుట్టింటికి చేరుతాడు. అక్కడ తన పత్ని అయిందేంతహ అథవా భార్యకి ఇంత మహాసాధనము చేసి నిన్నీ కలిసి అనేసి చెప్పే పుట్టు ఒక మాట చిరాకు వస్తుంది. ఇంత సాధనము, ఇంత తీవ్ర ఆసక్తి అథవా మోహము ఉందా నా పైన, ఇదే సాధనము కొంచెము భాగము పరమాత్మని పైన చోరించుంటే పరమాత్మ దర్శనమే ఇస్తుండే కదా అనేసి ఒక మాట చెప్పుండేదానికి ఆ మహానుభావుడి మనస్సు పరిణామమే అయిపోతుంది. అప్పుడు ఆ మహానుభావుడు కాశీకి పోయి ఒక గురువుని ఆశ్రయించి జపము తపస్సు సాధనము చేసి పరమాత్మని దర్శనమే సంపాదిస్తాడు. కనుక ఆమె తరువాత భవిష్యముల ఒక మహా రామాయణ గ్రంథాన్ని రచిస్తాడు. ఈ మహానుభావుడు ఎవడూ కాడు, సాక్షాత్తు తులసీదాసులే అనేసి ఒక ఉదాహరణము ధారాశక్తి మనాధరాత అనే దానికి గురువు గారు ఈ తులసీదాస చరిత్రని మాకి బోధించున్నారు. తదనంతరము మాకి సుత ధనాసక్తిం త్వనిత్వత్వత అనేసి చెప్తున్నారు. అంటే సుత ధన ఈ రెండు పైన ఆసక్తి ఉంటే ఇట్లా ఈ దుర్వాసనని మేము జయించాలి. అంటే అనిత్యత్వత అనేసి చెప్తున్నారు. అంటే ఇది నిత్యము కాదు అర్థాత్ శాశ్వతము కాదు అనే ఒక బుద్ధి స్పృహణము మాకి ఉండాల. దీనినే బ్రహ్మాండ పురాణాంతర్గత లలితా సహస్రనామ స్తోత్ర మాటలా చెప్పాలా అంటే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అనేసి చెప్తుంది. అంటే బహిర్ముఖము అంటే దార పుత్ర ధన ఇదే కదా, ఇదే మూడు ఏషణాలు కదా. ఈ మూడు దీనిపైన ఆసక్తిలు ఉంటే మాకి అమ్మ అనుగ్రహము చిక్కేదే లేదు, అంతర్ముఖంగా ఎప్పుడు సాధించాలి అనేసి చెప్తా దీనినే తత్వము మాకి మత్తే భజగోవిందం అథవా మోహముద్గరముల శంకర భగవత్పాదులు చెప్తారు. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయం అతీవా విచిత్ర కస్యత్వం కహ కుత ఆయత తత్వం చింతయ తదిహా భ్రాత అనేసి ఈ తత్వం ని చింతనము చేయలా. ఇంత మహాతత్వ చింతనమే ఈ దుర్వాసన ప్రతీకార దశకము అని చెప్తా సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు స్వస్తి.
చాలా బాగా చెప్పారు తేజస్సు గారు. అటు తర్వాత స్నేహానికి మిత్రత్వానికి భేదం ఏమిటి, స్నేహాన్ని ఎలా విడిచిపెట్టాలి, నిష్ఠురత్వాన్ని ఎలా జయించాలి, శత్రువు మిత్రువు అన్న భావన ఎలా జయించాలి, ఇంద్రియాలను ఎలా జయించవచ్చు అన్నది మనకి ఇప్పుడు బ్రహ్మణ్యం గారు చెప్తారు. సుబ్రహ్మణ్యం గారు
సుబ్రహ్మణ్యం గారు కనిపించట్లేదు నాకు, నాకు డ్రాప్ అయ్యారేమో రికాన సంవత్సరం. మేమైతే లిస్ట్ లో కనిపించట్లేదు ఫ్యాన్ అయినా వాళ్ళ కరెంట్ లిస్ట్ లో.
ఓకే, నేను జస్ట్ పెరిఫెరల్ గా చెప్పేస్తున్నాను. మిత్రభావం అంటే సుబ్రహ్మణ్యం గారు మీరు అన్మ్యూట్ చేయాలనుకుంటాను, మీది వినిపించట్లేదు మాకు ఎవరికి. మీరు ఏ నెంబర్ తో కాల్ చేస్తున్నారో చెప్తారా ఒకసారి?
నేమ్ తో సెట్ చేస్తే కనిపించడం లేదండి, వేరే నెంబర్ నెంబర్ తో చూస్తానండి. ఒక 470 దేవరకొండ అనుదా. ఓకేనండి, అన్మ్యూట్ చేస్తున్నానండి ఒక నిమిషం.
శ్రీ గణేశ, ఇప్పుడు వినిపిస్తోందనండి?
వినిపిస్తుంది.
ఓకేనండి, అదే నేను మాట్లాడుతున్నాను. ఎనీవే సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. శ్రీ గణేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ శివాయ గురువే నమః. స్నేహం మోహ వివర్జనాత్ కరుణయా నైష్ఠుర్యం అంతస్యద ఔదాసీన్యముపాశ్రయాత్ త్యజ సుహృన్మిత్రాది దుర్వాసన సర్వానర్థకరాన్ దశేంద్రియ రిపున్ ఏకాంత సంవాసత. ఇది ఈ శ్లోకాన్ని నేను వివరించబోతున్నాను నాకు అర్థమైన రీతిలో. స్నేహం మోహ వివర్జన అంటే మోహాన్ని విడిచిపెడితే కానీ మనం స్నేహాన్ని జయించలేము, అంటే మోహాన్ని విడిచిపెడితే కానీ మనం మోహాన్ని విడిచిపెడితే వివేకంతో స్నేహాన్ని విడిచిపెట్టవచ్చు. వ్యావహారిక భాషలో స్నేహం అన్నా మిత్రత్వం అన్నా పర్యాయ పదాలుగా మనం వాడుతూ ఉంటాం, కానీ శాస్త్ర పరిభాషలో స్నేహం అంటే ఏదో ఒక వ్యక్తి పట్ల కానీ వస్తువు పట్ల కానీ ప్రేమభావం పెంచుకోవడం అని, అదే మిత్రత్వం అంటే పరహితం కోరడం. అంటే ఇది ఏ ఒకరి ఒక వ్యక్తి పట్లనో లేదా ఒక వస్తువు పట్లనో కాదు, మిత్రత్వం అనేది సర్వ జగత్తు పట్ల. ఇది ఎప్పుడైతే మనం సర్వ జగత్తు పట్ల మిత్రత్వంగా ఉంటామో, ఇది ఒకరి పట్ల, ఇది ఒక వస్తువు పట్ల అన్న ఇది లేనప్పుడు, అనే ఒక భావన లేనప్పుడు అది చాలా యోగ్యకరమైన గుణంగా మారిపోతుంది. అన్నప్పుడు మనకి మోహం ఉండదు. అందరి పట్ల అందరి హితం సర్వే జనా సుఖినో భవంతు అన్నప్పుడు మొత్తం ప్రపంచాన్ని మనం చూస్తున్నాం. సర్వ జగత్తు రక్షణగా ఉండాలి, సర్వ జగత్తుకి హితం కోరుతున్నాం. ఇలా చేస్తున్నప్పుడు ఏది ఒకరి పట్ల మన రాగం కానీ లేదా ఒకరి పట్ల ద్వేషం కానీ పెంచుకునే అవకాశమే ఉండదు. కాబట్టి అదే స్నేహం అనేటప్పటికీ ఇది ఏ ఒక వ్యక్తి పట్లనో లేదా ఒక వస్తువు, నాకు ఈ మనిషి పట్ల ఇష్టం ఏర్పడింది లేదా ఈ వస్తువు పట్ల ఇష్టం ఏర్పడింది అనే భావన ఎప్పుడైతే వస్తుందో అది మోహానికి, అంటే రాగద్వేషాలకి కారణమై ద్వంద్వ స్థితిలో పడిపోయి జీవుడు మోక్షానికి దూరం అవుతాడు. ఒక వ్యక్తి ఇష్టమైతే రాగం, అదే అయిష్టమైతే ద్వేషం. పై రెండింటినే అంటే ఈ ఇష్ట అయిష్టాలు ఈ ద్వంద్వాతీత స్థితినే లంపటం అంటారు. అదే అందరి సుఖం మనం కోరామనుకోండి, అలాంటప్పుడు ఎవరి పట్ల మనకి ఒక వ్యక్తి ఒక ఒక అంటే ఒక ఒక పక్క ఒక పర్టికులర్ మనిషి పట్ల మనకు భావం లేదు, ఒక ప్రేమ భావము అలాగే శత్రుభావము రెండూ లేవు కాబట్టి అది సర్వజనీనం అయిపోతుంది. అలాంటిది చాలా అవసరం, అది యోగ్యం. అదే మనం ఒక వ్యక్తి పట్లని కనుక మనం చేస్తే అది స్నేహం, అది లంపటం అయిపోతుంది. అది దాన్ని మనం ఎలా జయించాలి, అది ఎలా జయించాలంటే ఇది మోహాన్ని వదిలిపెట్టాలి. మనం మోహాన్ని వదిలిపెడితే కనుక స్నేహాన్ని ఈజీగా వదిలిపెట్టచ్చు. మోహం అంటే అవివేకం. అంటే అవివేకం అంటే ఏంటి, ఇది ఈరోజు స్నేహం ఉండవచ్చు లేకపోతే కొన్ని రోజుల తర్వాత ఉండకపోవచ్చు. అంటే మనం ఆలోచించుకుంటే మన జీవితంలో చిన్నప్పుడు మనకు ఎంతో మంది స్నేహితులు ఉండొచ్చు, వారు అబ్బా మనకి చాలా ఒక బెంచ్ మెట్, మనతో పాటే చదువుకున్నాడు 10వ తరగతి వరకు 12వ తరగతి వరకు లేకపోతే ఇంకొన్ని రోజుల వరకు, వారి అందరితోటి మనకి ఇప్పటికీ మిత్రత్వం ఉందా, ఐ మీన్ స్నేహం ఉందా, లేదు. ఎందుకంటే కాలక్రమేణా కొంతమంది ఉండవచ్చు, కొంతమంది వెళ్ళిపోవచ్చు. ఏది నిత్యం ఆ దాన్ని నిత్యానిత్యం అనేది మనకు తెలియకపోవడం వల్ల ఏదో ఒక వ్యక్తి పట్ల మనకి ఈ వ్యక్తిని మనం వదిలేసుకుంటే అయ్యో మనకి చాలా బాధ అనిపిస్తుంది, ఇదే రాగం. అదే ఆ వ్యక్తి మనది కాదనుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, అది ద్వేషంగా ఏర్పడిపోతుంది. ఎందుకంటే ఆ మనిషి నన్ను వదిలేశాడు అనే ఒక బాధ కలిగి అదే ద్వేషంగా అవుతుంది. అదే ఇది ఇలాంటి భావనలను మనం వదిలిపెట్టాలంటే ఏది నిత్యము ఏది అనిత్యము అని మనం తెలుసుకోగలం. అది వివేకం. ఈ నిత్యానిత్యాలు తెలియకపోవడమే అవివేకం. స్నేహం అనేది నిత్యమైన భగవంతునితోటే ఉంటే గనక అది లంపటం కాదు, అది ఈశ్వరుడే నిజమైన అది. కానీ మనకు అప్పుడు ఈశ్వరుడే నిజమైన లంపటము మనకి కావాలి. ఇది స్నేహము మోహానికి మధ్య భేదము, అలాగే స్నేహాన్ని ఎలా జయించాలి అనేదానికి గురువు గారు చెప్పిన వివరణ. అలాగే నిష్ఠురత్వం లేదా కాఠిన్యం. నిష్ఠురత్వం ఒక దుర్వాసన. ఈ నిష్ఠురత్వం అనేదాన్ని ఎలా వదులుకోవాలి, ఒక మనిషి పట్ల మనం ఇందాక నేను ఉదాహరించినట్టుగా ఒక వ్యక్తి మనం కాదనుకుని వెళ్ళిపోగానే మనకి కోపం రావచ్చు, ద్వేషం ఏర్పడవచ్చు, ఆ మనిషి పట్ల నిష్ఠురత్వం లేక కాఠిన్యం మనం వహించే అవకాశం ఉంటుంది. దానిని మనం ఎలా వదిలించుకోవాలి అంటే ఏ పనినైనా ఏ కర్మనైనా అంటుకోకుండా చేయడం అంటేనే కర్మ నేర్పరితనం. అంటే ఏ పనినైనా ఏ విషయం పట్లనైనా తామరాకు మీద నీటి బిందువులా ఉంటుంటే, సృష్టిలో ఎవ్వరి పట్ల కాఠిన్యం ఉండకుండా ఉంటే, అప్పుడు మనం ఈ నిష్ఠురత్వాన్ని కాఠిన్యాన్ని నిష్ఠురత్వం కాఠిన్యాన్ని ఎలా జయించాలి అంటే కరుణతోటి కాఠిన్యాన్ని నైష్ఠురత్వాన్ని అరే నిష్ఠురత్వాన్ని మనం తగ్గించుకోవచ్చు. కరుణ లేదా దయ నిష్ఠుర అంటే అంతస్యజ అంటే మనలో ఉన్న కరుణ ఏదైతే ఉంటుందో ఆ కరుణలో కరుణతో మనలో ఉన్నటువంటి నిష్ఠురత్వాన్ని జయించవచ్చు. అయితే దయా గుణాన్ని మనం కరుణ లేదా దయ అని నేను చెప్పాను కదా ఇందాక, ఈ కరుణ అనే దాన్ని మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ కరుణ విషయంలో. ఎలా అంటే కరుణ మరి ఎక్కువగా ఒక మళ్ళీ అది ఒక వ్యక్తి పట్లనో ఒక వస్తువు పట్లనో మళ్ళీ మనం ఎక్కువ కరుణ చూపించామనుకోండి అది మళ్ళీ స్నేహంలో పడి మోహంగా మారి మళ్ళీ అది జన్మ పరంపరలలోకి తీసుకువెళ్ళవచ్చు. దీనికి ఒక ఉదాహరణ మనకి జడభరతుడి ఉదాహరణ మన గురువు గారు తెలియజేశారు. జడభరతుడు అనే ఆయన ఒక లేగ దూడ జింక పిల్లని ఆ జింక పిల్లని నీటిలో కొట్టుకుపోతున్న దాన్ని రక్షించినంత వరకు చేసే పని ఏదైతే ఉందో అది దయ లేదా కరుణ. ఏదైనా జీవుల పట్ల మనం కరుణ దయ చూపించటం చాలా ముఖ్యం. కానీ అదే దయ కరుణని ఒక వ్యసనంలాగా మార్చేసుకుని ఆ ఇప్పుడు ఆ జింక ఏం చేస్తోందో జింకకి తగ్గిందో లేదో దానికి చేయాల్సిన దానికి ఏర్పాటు ఆహారం ఏర్పాట్లు చేద్దాం దానికి శుశ్రూష చేద్దాం ఇదే కనుక మనం ఒక వ్యక్తి అది అన్న అప్పుడేమైంది ఇది ఒక లంపటంలా అయిపోయింది. అంటే ఒక మోహం పెంచుకున్నారు ఆ మోహం పెంచుకున్నందువల్ల ఆయన జన్మ పరంపరలో పడిపోయారు. కాబట్టి కరుణ అనే నైష్ఠుర్యాన్ని మనం కరుణతో జయించాలి. కరుణ కానీ ఏమాత్రం మనకి కరుణ ఉండాలి ఎంత కరుణ చూపించాలి అనే దానికి కొన్ని నియమ నిబంధనలు పాటిస్తూ చేస్తే అప్పుడు మనం ఈ కాఠిన్యాన్ని లేదా నిష్ఠురత్వాన్ని దయతో జయించగలం. అలాగే ఇంకొక ఉదాహరణ కూడా గురువు గారు చెప్పారు. మనము కొన్ని కొన్ని క్రతువులలో కొంత ఈ బలులు అలాంటివి కొన్ని చేయవలసి వస్తుంది. ఆ బలులు అనేటువంటివి దయతో నేను ఇది చెయ్యను శాస్త్ర ప్రకారం చెప్పినవేవైతే ఉన్నాయో శాస్త్ర ప్రకారం చేయవలసిన కర్మలు ఇవన్నీ కనుక మనం ఈ దయతో కనుక మనం చేయకపోవడం వల్ల కూడా కొన్ని అది అక్కడ అలాంటి విషయాలలో మనం ఎంత దయ చూపించాలి ఎక్కడ దయ చూపించాలి అనేది ఒక వివేకంతో చేయవలసిన అవసరం చాలా ఉంటుంది. తర్వాత ఇప్పుడు శత్రు లేదా మిత్రువు అన్నదాన్ని మనం ఎలా జయించాలి ఇదొకటి. ఏ మనిషినైనా మనం ఒకరు శత్రువు ఒక మిత్రువుడు అనే భావనని ఎలా వదిలి ఎలా తగ్గించుకోవాలి అంటే ఔదాసీన్యం ఉపాశ్రయ త్యజ సుహృద్ మిత్రాది దుర్వాసన. ఉదాసీనత ద్వారా మిత్ర శత్రు అనే భావనని జయించవచ్చు. ఉదాసీనత అంటే ఏ భావన లేకపోవడం అంటే రాగద్వేషం లేని ఒక ద్వంద్వాతీత స్థితి. ఒక వస్తువు కానీ ఒక వ్యక్తి కానీ ఉండాలనుకోవడం లేదా పోవాలనుకోవడం లేని స్థితి. మనం ఇందాక నేను చెప్పినట్టు మన జీవితంలో ఎందరో కలవచ్చు. ఇందులో మిత్రులు ఉండొచ్చు కొందరు శత్రుభావంతోనూ ఉండవచ్చు. కానీ కాలప్రవాహంలో ఇందులో ఎందరో మనతో విడిపోయి ఉండవచ్చు. ఈ కలవడం విడిపోవడం రెండూ మన చేతుల్లో లేవు అని తెలుసుకున్నప్పుడు ఎప్పుడైతే ఈ అవగాహన కలిగిందో స్నేహం ఉన్నా లేకున్నా మనం మనంగానే ఉండగలం అనేది నేర్చుకోవాలి. ఇదే ఉదాసీనత. ఈ విషయానికి గురువు గారు రెండు కర్రలు ఒక ప్రవాహంలో కొట్టుకువచ్చే సందర్భాన్ని ఉదాహరించారు. రెండు కర్రలు ఒకటి ఒక కర్ర ఒక దగ్గర నుంచి ఇంకొక కర్ర దుంగ ఇంకొక దగ్గర నుంచి ప్రవాహంలో వస్తూ ఉంటాయి. కొంత దూరం వచ్చేటప్పటికి ఆ రెండు కర్రలు ఆ ప్రవాహంతో పాటు కలిసిపోతాయి. కలిసి అవి రెండు ప్రయాణిస్తాయి కొంత దూరం. అప్పుడు అనుకుంటాయి అబ్బా నువ్వు లేక నేను లేను అలాంటిగా అన్నంత సంతోషంగా అవి కలిసి ఉంటాయి. మనం కలిసి ఉంటే ఎంతో బాగుంది అని. కానీ కాల ప్రవాహంలో ఆ నీటి ప్రవాహంలో అవి కొంత దూరం వెళ్ళేటప్పటికి విడిపోతాయి. అప్పుడు మళ్ళీ అవి బాధపడతాయి. కానీ వాటికి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది ఏది కూడా మన చేతుల్లో లేదు. ఈ జీవితంలో ఈ జీవ ప్రయాణంలో ఎవరో ఎంతో మంది ఎన్నో సందర్భాల్లో కలుస్తారు వస్తారు విడిపోతారు. కానీ మనం ఒక్కరుగా వచ్చాం, ఒక్కరుగానే వెళ్ళిపోతాము, వీటన్నింటికీ భగవత్ ప్రేరణనే కారణము అనే విషయం మనం తెలుసుకుంటే అప్పుడు ఇదే స్థితిది ఉదాసీనత అని మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే శత్రుమిత్ర అనే ద్వంద్వభావనను వదిలేస్తామో అప్పుడు మనస్సు అంతర్ముఖం అవడానికి అవకాశం ఉంటుంది. ఇదే మాటను శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీత 14వ అధ్యాయంలో చెప్పారు. ఉదాసీన వదాసీనో గుణైర్యోన విచాల్యతే గుణావర్తంత ఇచ్చేవ యో వశిష్టతి సంగతే ఏ వశిష్టంతి నేంగతే నేంగతే. అలాగే సర్వానర్ధకరా దశేంద్రియ రిపూన్ ఏకాంత సంవాసత, అంటే మనం అనుకుంటాం మనము ఇది ఒక బాధ, ఒక సంతోషం, లేదా ఒక మంచి, ఒక చెడు, ఇవన్నీ కూడా ఎందువల్ల జరుగుతున్నాయి, అసలు ఏ విధంగా మనం వీటిని గ్రహిస్తున్నాము అని కనుక మనం ఆలోచిస్తే ఇవన్నింటికీ కారణం ఇంద్రియాలనే 10 శత్రువులు. అన్ని అనర్థాలకు కారణం మనలో ఉన్న 10 ఇంద్రియాలు. మన చుట్టూ ఉన్న బాహ్య శత్రువులు అందరినీ మనం చూస్తాం, కానీ మనలో ఉన్న శత్రువులను మనం గమనించాం, వాటి పేరే ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలను ఈ ఇంద్రియాలను ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే ఏకాంతవాసం ద్వారా ఇంద్రియాలనే 10 మంది శత్రువులను మనం జయించవచ్చు. శోభ పెట్టే స్వభావం కలవి ఇంద్రియాలు. గీతలో వివేక సేవి లఘ్వాసి అన్నారు. ఏకాంతవాసం, లఘువుగా తినడం అంటే జీవయాత్రకు ఎంత అవసరమో అంతే ప్రపంచాన్ని ఇంద్రియాలతో గ్రహించడమే లఘ్వాసి. అంటే ఇక్కడ ఇంద్రియాలకు గ్రహించ ఎంత అవసరమో అంత మాత్రమే ప్రపంచాన్ని, అంటే తినడము అంటే ఇక్కడ ఉన్ని అన్నము లేక భోజనము ఆహారము అని తీసుకోకుండా మనకు ఈ జీవయాత్రకు కావలసిన ఇంద్రియాలతో గ్రహించేవి అన్ని వాటి అవన్నింటినీ కూడా తినడం అనే మనం అనుకోవచ్చు. అలాంటప్పుడు మనకు ఈ జీవయాత్రకి అవసరం ఎంత అవసరమో, ఎంత చూడాలి, ఎంత తినాలి, ఏది వినాలి, ఏది చూడాలి, ఎంత తినాలి అనే ప్రతి దానికి కూడా మనం ఈ అవసరం ఈ జీవయాత్రకి ఎంత అవసరమో అంతే కనుక మనం తీసుకుంటే అప్పుడు మనం వాటిని మనం జయించగలం. అలాగే ఈ ఇంద్రియాలన్నింటినీ మన చుట్టూ మన జయించాలి అంటే అన్నింటికంటే కావలసింది ఏకాంతం. ప్రతి ఈ క్షోభ పెట్టే మనస్సు స్వభావం కల ఇంద్రియాలను జయించాలంటే ఏకాంతాన్ని ఆశ్రయించాలి. రోజులో కొంత సమయమైనా ఏకాంతానికి వినియోగించాలి. ఎందుకు ఏకాంతాన్ని మనం వినియోగించాలి? ఎప్పుడైతే మనం ఏకాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తామో మనము ప్రపంచ విషయాలకి దూరం జరుగుతాం. అంటే మనం అవసరం లేనివి వినం, అవసరం లేనివి చూడం, అవసరం లేనివి ముక్కుతో గ్రహించం, లైక్ మన ఈ ఫుడ్ ఎరోమా కానీ ఇలాంటివి ఏవి కొంచెం అన్నింటికీ దూరంగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనస్సు ప్రశాంత చిత్తమై భగవంతుడికి అంటే అంతర్ముఖం అవడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే ఎప్పుడైతే మనం ఏకాంతంగా జనావాసానికి దూరంగా ఉంటామో అప్పుడు లోపలికి వెళ్ళే మనస్సు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. అలా చేయగా చేయగా ఎప్పటికో లోపలి వస్తువులను అనుభవించే శక్తి కూడా లభిస్తుంది. అంటే ఏకాంతం అంటే ఇంద్రియాలకు ఇంద్రియ పరమార్థాలు ఆర్ ఇంద్రియార్థాలు దొరకని చోటు. ఇది ఇది నా లాస్ట్ పార్ట్ అండి.
ధన్యవాదాలండి, చాలా బాగా వివరించారు. మీరు ఏకాంతం గురించి చెప్తుంటే నాకు మైండ్ లో ఎక్కడున్నా ఏకాంతమే అన్న శివ కీర్తన గుర్తించింది అన్నమాట. అది గ్రూప్ లో షేర్ చేస్తున్నా, తర్వాతకి వినొచ్చు. ఆ తర్వాతకి బద్ధకము, అలసత్వము, భేదభ్రాంతి, కపటత్వాన్ని, ద్రోహం చేసే బుద్ధిని, అలాగే ఇతరులు ఎవరైనా బాధపడుతుంటే వారిని ఇంకా బాధ పెట్టే లక్షణాలని ఎలా జయించవచ్చు అన్నది దుర్గా గారు చెప్తారు.
శ్రీ గురుభ్యో నమః అండి. ఇక్కడ గురువు గారు ఇంకొన్ని దుర్వాసన గురించి పవన్ గారు చెప్పినట్టుగా ఎలా వివరించారో తెలియజేస్తాను. ఇది 6వ శ్లోకం, దుర్వాసన ప్రతీకార శతకంలో నుంచి 6వ శ్లోకం ఇది. ఆలస్యం త్వరతయా శ్రమం శ్రమధియా తంద్రాం సముత్థానత భేదభ్రాంతిమభేద దర్శన బలాన్ బలాన్ మిథ్యాత్మతాం సత్వతః సత్యతః నర్మోక్తిం నిజమర్మ కర్మకతయా ద్రోహం స్వసామ్యేక్షణాత్ ఆక్రోశం కుశలోక్తి తస్త్యజ మనశ్చింధ్య ప్రమాదాద్ భయం. ఆలస్యం త్వరయ ఇక్కడ కొన్ని ఆలస్యాన్ని ఎలా జయించాలి అనే దాని గురించి చెప్తున్నారండి. ఈ ఆలస్యం అనేది ఒక పెద్ద దుర్లక్షణం, దీన్నే బద్ధకం అని కూడా అంటారు. ఈరోజు చేయాల్సిన దాన్ని వాయిదా వేయటం, దీని సకాలం అంటే వెంటనే చేయడం వల్ల జయించవచ్చు. అలానే జన్మాంతరం తర్వాత చేసుకునేవి వాటి కోసం ఈ జన్మలోనే మనం జాగ్రత్త పడాలి. అలానే శ్రమం శ్రమధియ, ఈ శ్రమ అంటే వృధాశ్రమ, ఎక్కువగా అలసిపోవటం, దీనిని శాంతంతో జయించవచ్చు. తంద్రాం సముత్థానత, తంద్ర అంటే కునుకుపాటుతనం, దీనిని సావధానంగా ఉండడం వల్ల విషయాల పట్ల ఏకాగ్రత, మనం చేస్తున్న పని మీద శ్రద్ధ ఉంటే తంద్రం జయించగలం. చురుకుతనంతో పాటు మన బుద్ధిని ఎల్లప్పుడూ చురుగ్గా ఉంచుకోవాలి. భేద భ్రాంతిని అభేద దర్శనంతో జయించాలి. మిథ్య అయిన జగత్తుని బ్రహ్మయందు నిష్ట కలిగి ఉండడం ద్వారా జయించవచ్చు. ఇక్కడ గురువుగారు ఆ గీతలో మూడు రకాలైనటువంటి ఉదాహరణలతో మనకి బాగా వివరించారండి. గీతలో సర్వభూతేషిత ఆత్మానం, సర్వభూతాని ఆత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అన్న శ్లోకంలోను, ఈశావాసాన్యోపనిషత్తులో యొక్క మంత్రంతోనూ, అలాగే భాగవత్ పోతన భాగవతం నుంచి ప్రహ్లాదుల వారు చెప్పినట్టు ఎల్ల శరీరధారుల కన్న దాంట్లో దాని ద్వారా అందులో అనేక ఉదాహరణలతో వివరించారు. ఇక్కడ ఉపాధులు చాలా ఉన్నా అందులో చైతన్యం ఒకటే కదా అన్న ఆలోచనతో ఉన్నప్పుడు వీడు నావాడు వీడు నావాడు కాడు అనే భేదం పోయి ఆత్మతత్వం అనుభవంలోకి తెచ్చుకోవడం ద్వారా భేదభ్రాంతిని తొలగించుకోవాలి. నర్మోక్తిం నిజ మర్మకత కర్మతయ, కపటత్వం అంటే మనసులో ఒకటి ఉంచుకుని ఇంకోటి మాట్లాడడం. ఇలా ఈ కపటత్వాన్ని ఎలాగా జయించాలంటే, కొందరు వ్యంగ్యంగా మాట్లాడుతూ ఇతరులను మనసును బాధ పెడుతూ నర్మోక్తులు కపటత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. దాన్ని త్రికరణ శుద్ధి అయిన మాట వల్ల అంటే యథాచిత్తం తథావాక్చ, యథావాక్చ తథా క్రియ అన్నట్లు త్రికరణ శుద్ధి అయిన మాట వల్ల జయించవచ్చు. ద్రోహం స్వసామ్యేక్షణాత్, దీనికి భారతంలో భీష్ముల వారు చెప్పినట్లుగా అన్ని ధర్మాలలోకి గొప్ప ధర్మం ఏమిటంటే అవతల వారు ఏది చేస్తే మనకు బాధ కలుగుతుందో మనం అది ఇతరులకు చేయకుండా ఉండటం అలవాటు చేసుకోవాలి. దీనిని స్వసామ్యేక్షణాత్ అంటారు. ద్రోహం చేయాలనే బుద్ధిని సామ్య దృష్టితో జయించాలి. ఆక్రోశం కుశలోక్తి తస్త్వజయ, ఆక్రోశంను కుశలోక్తితో, అవతలి వారు బాధలో ఉన్నప్పుడు మనం వారిని కుశలం అడగడం ద్వారా వారి మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. ఇలాంటి ప్రవర్తన ద్వారా మనలో ఉన్న ఆక్రోశం అనే దుర్వాసన నుంచి బయటపడగలం. మనం బాధలోనూ దుఃఖంలోనూ ఉన్నప్పుడు అవతలి వారితో మన దుఃఖాలను బాధలను పంచకుండా వారిని కుశలం అడిగితే మనలో ఉన్న ఈ ఆక్రోశమును బాధను కూడా జయించవచ్చు. మన చింధ్య ప్రమాదాద్ భయం, ఏమరపాటు లేకుండా ఉండగలిగితే భయాన్ని జయించవచ్చు. ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి అని ఉపనిషత్తు చెప్పింది. ఏమరపాటు అంటే మృత్యువే. మన స్వరూపం ఏమిటో మర్చిపోవడమే ఏమరపాటుతనం. ద్వైతభ్రాంతే భయం, దాన్ని మనం స్వస్వరూపం ఏమిటో తెలుసుకోవడం ద్వారా భయాన్ని జయించవచ్చు. సర్వం శ్రీ గురు చరణారవింద అర్పణ.
చాలా వివరించారు దుర్గా గారు. అలాగే ఇప్పుడు మనకి సిలబస్ ఇది కేవలం 2 గంటలు మాత్రమే ఉంది, కానీ వచ్చే నెల నుంచి కొత్త సిలబస్ ప్రారంభం అవుతుంది. అది దసరా నవరాత్రులు అప్పుడు చెప్తారు. అయితే నెక్స్ట్ టైం నుంచి ఇప్పటి ఈ నెల లాస్ట్ మంత్ లాగా 2 అవర్స్ కాకుండా 8 అవర్స్ మళ్ళీ వెళ్తున్నాం అన్నమాట. అండ్ అటు తర్వాత గతించిన వాటి గురించి ఆలోచన ఏ విధంగా పూనించుకోవాలి, అలాగే భవిష్యత్తులో ఏమి జరుగుతుంది అన్నదాన్ని ఎలా అధిగమించాలి, ఎవరు ప్రశాంతంగా ఉండగలుగుతారు, రాగద్వేషాలను ఎలా జయించాలి, దోష దృష్టి నుంచి ఎలా బయటపడాలి, వైషమ్యాన్ని ఎలా పోగొట్టుకోవాలి, ఇతరులు తిట్టినా ధిక్కరించినా దాన్ని ఎలా జయించాలి అన్నది పద్మ గారు చెప్తారు. పద్మ గారు మీరు అన్మ్యూట్ చేసుకోవాలి.
నేను అన్మ్యూట్ చేశాను.
వినిపిస్తుంది. శివాది శ్రీ గురుభ్య నమః. 7వ శ్లోకంలో గతించిన వాటి గురించి ఆలోచించడం అనే బాధను మనం ఎలా పోగొట్టుకోవాలి అంటే వృధాశ్రమ అనే తెలివి, అంటే ఇప్పుడు గతం కథ అంటారు కదా, అలాగే
అది ఎలాగో మనం తీసుకురాము అని చెప్పి అది పనికి మానింది అని తెలుసుకుంటే దాన్ని వదిలేయచ్చు. అదే విధంగా మరి ఇప్పుడు అనుభవిస్తున్న దాన్ని ఎలాగా అంటే నిలబడదనే ఎరుకతో ఉంటే దాన్ని కూడా జయించవచ్చు, దాన్ని కూడా బాధపడక్కర్లేదు అని చెప్పి చెప్పారన్నమాట. భావ్యార్థ వ్యసనం సదా త్యజ మన ప్రారంధ చోద్యక్షణాత్, అంటే భవిష్యత్తు కూడా ప్రారంధము ఎలా నడిపితే అలాగే నడుస్తుందని తెలిసాక ఇంకా భవిష్యత్తు గురించి కూడా ఆలోచించే శ్రమ పోతుంది అని చెప్తూ ఇక్కడ విద్యారణ్యులు వారు భవిష్యత్తు గురించి కొందరు చాలా బెంగపడుతూ ఉంటారు. అంటే వాళ్ళు వర్తమానంలోనూ సుఖంగా ఉండలేరు, ఇంకా భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనే దాంతో అప్పుడు బెంగే వీళ్ళకి ఎలాగ ఆనందం కలిగించగలము అంటే ఇప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచించే శ్రమ పోవాలి అంటే ఇప్పుడు గతంలో నువ్వేం చేసుకున్నావని వచ్చింది, అది ప్రారంభం వల్ల కదా. భవిష్యత్తులో కూడా అంతే అలాగే వస్తుంది, ప్రారంభం ఏది ఉంటే అది అనుభవిస్తాం. కాబట్టి ఈ రెండింటిని చింత చేయకుండా నిబ్రంతో ఉంటే కనుక అప్పుడు మనం రెండింటిని అంటే అటు గతంలో జరిగిన విషయాల గురించి కానీ ఇప్పుడు తర్వాత భవిష్యత్తులో జరగబోయే వాటిని కానీ రెండింటి గురించి జీవించకుండా వర్తమానంలో ఎలా ఉంటుందో ఇప్పుడు మన కర్తవ్యం ఏంటో దాంట్లోనే దీనికి రమణ మహర్షి గారు చెప్తూ ఉంటారు కదా, ఇప్పుడు ఈ ఇక్కడ ఈ క్షణం ఇప్పుడు నువ్వు ఎలా గడుపుతున్నావు అన్నది అది ఇది కానీ తర్వాత నువ్వు వాళ్ళ ప్రారంభానుసారం కర్త వాళ్ళని నడిపిస్తూ ఉంటుంది కానీ మనము ఏమి చేయలేము అని అది కూడా నాకు ఇక్కడ గుర్తుకొచ్చింది. తర్వాత శిష్టాశిష్ట జనక్రియ త్యజ వృధా కష్టాను సంధానత అని చెప్పి అనవసర కష్టం అనే గ్రహింపుతో సుకర్మ దుష్కర్మలను కూడా వదలవచ్చు అని చెప్పి, అంటే ఈ కర్మలంపటత్వం అన్నది పుణ్యం కానీ పాపం కానీ పోతూ ఏవై మిగలవు. అంటే ఇప్పుడు గురువుగారు ఎప్పుడు మనకు చెప్తూ ఉంటారు కదా, ఇనుప సంఖ్యలు కానీ బంగారు సంఖ్యలు కానీ రెండు బంధిస్తూ ఉంటాయి. దీంట్లోనే గీతలో మనకి కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఏంటి అని అంటే నిష్కామంగా కర్మ చేసినప్పుడు పుణ్యము అంటదు పాపము అంటదు. అలా అలాంటి మనము కర్మ చేయడం మనకి అలవాటు అయితే కనుక ఇంకా ఈ రెండు కూడా మనల్ని పుణ్యం వైపు పాపం వైపు కాకుండా చిత్తశుద్ధికి వెళ్ళిపోతుంది అని గురుగారు ఎప్పుడు ప్రవచనాల్లో చెప్తూ ఉంటారు కదా, అదే ఇక్కడ మళ్ళీ చెప్పారు. తర్వాత రాగద్వేషాలు రెండు ఎవరికి ఉండవో వారు ఇంద్రియాలను చక్కగా నిగ్రహింపగలుగుతారు అని చెప్పి, ఇక్కడ రాగద్వేషాలు ఎవరితో పెట్టుకుంటున్నామో వేటితో పెట్టుకుంటున్నామో అవి ఎప్పటికీ ఎప్పటికోప్పటికి నశించిపోతాయి. కాబట్టి సృష్టిలో ఏదైనా చివరికి మిగిలేదు బూడిదే. దీనికి కూడా మనకి రుద్రం చెప్పినప్పుడు తర్వాత శివరాస్యం గురువుగారు చెప్పారు కదా, అందుకే విభూతి ధరిస్తారు. ఏదైనా కూడా అన్ని సృష్టిలో బూడిదే అవుతాయి కాబట్టి దానికి సింబాలిక్గానే మనకి అది అది కూడా ఒక ఉదాహరణగా చెప్పారు కదా మనకి గురువుగారు. తర్వాత 8వ శ్లోకంలో ఏంటి అని అంటే అది ముందు చెప్పినట్టుగానే పాపాత్ముడు పుణ్యాత్ముడిలో కూడా పుణ్యం పాపం తీసేస్తే ఆత్మే ఉంటుంది. ఆత్మకి రెండు ఏమి అంటవు అదే చైతన్యం అని చెప్పి తెలుసుకుంటే కనుక ఆ ఏరుకుంటే కూడా మనకి ఆ పాప స్వభావాన్ని అంటే ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడు గురువుగారు చెప్తారు కదా కొంతమందికి ఎవరినైనా చూడంగానే దోషాన్ని చూడడము అనేది అలవాటు ఉంటుంది, వాళ్ళ గుణాలను చూడలేకపోతూ ఉంటారు. దానివల్ల ఏంటి అంటే మెయిన్గా వీళ్ళకే బాధ ఉంటుంది, ఎదుటి వాళ్ళకి కాదు. దాన్ని ఏంటి అని అంటే ఎప్పుడైనా ఎదుటి వాళ్ళని చూసేటప్పుడు వాళ్ళలో గొప్ప గుణం ఏది ఉందో దాన్ని మనం చూడగలిగితే కనుక పక్క వాళ్ళకి ఎంత ప్రశాంతత ఉంటుందో లేదో తెలియదు కానీ మనకే చాలా ప్రశాంతత ఉంటుంది. కాబట్టి ఆ దుర్వాసనని ఎలా పోగొట్టుకోవచ్చు అంటే గుణాలను చూడడం ద్వారా. ఇక్కడ కూడా శుద్ధం అపాప విద్ధం అన్ని చెప్పబడే తత్వం ఏదైతే ఉందో అది నేనే అని చెప్పి విచారణ చేయాలి తప్ప, కానీ ఎప్పుడు పాప స్వభావంగా కలిగిన దేహాదుల్ని విచారణ అనే దాని నుంచి బయటకు రావాలి అని చెప్పి చెప్పారన్నమాట. అదే తర్వాత ఈ శ్లోకంలోనే మళ్ళీ రెండు మూడు ఉదాహరణలు ఇస్తూ గురువుగారు సమత్వమే అచ్యుతుడు ఆరాధన, సమత్వమే యజ్ఞము అని చెప్తూ కూడా ఎప్పుడు గురువుగారు చెప్తారు కదా. ఎలాగ అంటే సమత్వం అన్నది ఉపాధులకు ఎప్పుడు ఉండదు. చైతన్యంగా ఏదైతే అన్ని ఉపాధుల్లో భాషిస్తూ ఉంటుందో చైతన్యానికి సమత్వం తప్ప, దాన్ని చూడడం ద్వారా శాంతి పొందుతారు. మిగిలిన గుణదోషాదులు వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి అలా చూడడము అన్నది నేర్చుకోవాలి అని చెప్పి దాని వల్లే ఈ శ్లోకం అంతా, ఈ శ్లోకమే అభావం అంతా పరిచి ఉంది అని చెప్పి చెప్పారు. సుఖానికి కానీ తర్వాత కర్మ విషయానికి వస్తూ కూడా సుఖానికి దుఃఖానికి కూడా దాతలు ఎవరు లేరు. అంటే ఒకళ్ళ ఓ వ్యక్తి వల్ల మనము సుఖపడ్డామనో దుఃఖపడ్డామనో ఉండదు. మనం చేసుకున్న పూర్వ కర్మ వల్లే ఇది జరుగుతూ ఉంటుంది. నీకు ఎవరో ఒక వ్యక్తి వల్ల బాధపడాలి అని ఉన్నప్పుడు ఆ వ్యక్తి ద్వారా నువ్వు చేసుకున్న పూర్వం చేసుకున్న దుష్టత్వం ద్వారా ఆ బాధ ఆ వ్యక్తి రూపంలో. దీనికి శివానందమూర్తి గురువు గారు కూడా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తారు. ఎలాగ అంటే ఒక పులి లేడిని తరుముతూ ఉంటే కనుక గత జన్మలో ఆ లేడే ఆ పులిని తరిమిందేమో అన్నట్టుగా. అందుకని ఎవరు ఇప్పుడు ఒక వ్యక్తిని మనం పై పైకి చూస్తే వీళ్ళు వాళ్ళ వల్ల బాధపడ్డారు అనుకున్నాం. గత జన్మలో వీళ్ళు చేసుకున్న పాపమే ఇప్పుడు ఆ వ్యక్తి రూపంలో వచ్చి. దీనికి ఇక్కడ రామచంద్రమూర్తి ఉదాహరణ కూడా చెప్పారు. రామచంద్రమూర్తి కైకి వల్ల బాధపడ్డాడు అని చెప్పి గుహుడు కోపం తెచ్చుకుంటే లక్ష్మణ స్వామి నువ్వు చేసిన కర్మే నీకు వస్తుంది కానీ ఇది దుష్టత్వం ఇలా ఆలోచించొద్దు అని చెప్తారు. వ్యక్తి ద్వారా నువ్వు చేసుకున్న కర్మే నీకు వస్తుంది తప్ప వాళ్ళు ఏమీ ఇచ్చేది ఉండదు అన్నట్టు ఇది సత్యము అని చెప్పి చెప్పారు. సర్వం శ్రీకృష్ణ శరణారవింద అర్పణమస్తు స్వస్తి.
చాలా బాగా వివరించారు పద్మ గారు. అయితే నాకు ఇక్కడ ఇతర పట్ల దోషాలు అవి ఎలా నశించుకోవాలి అంటే మనలో ఉన్నది ఆత్మ, అతనిలో ఉన్నది ఆత్మ అన్నది గుర్తొచ్చింది అనమాట. అంటే రమణ మహర్షి దగ్గర ఒక అతను వచ్చి నేను ఏనుగు పైన వెళ్తూ ఉంటే, నేను నడుస్తూ ఉంటే ఏనుగు మీద ఉన్న మామటి వాడు ఏనుగులో కూడా ఆత్మే ఉంది అని అనుకుంటూ వెళ్ళాడు అనమాట. అప్పుడు ఆ ఏనుగు వచ్చి తొక్కుతూ ఉంటే అప్పుడు పైన ఉన్న మామటి వాడు పక్కకు జరుగు అంటున్నా కానీ అతను పట్టించుకోలేదు అనమాట. అప్పుడు రమణ మహర్షి దగ్గరికి వచ్చి ఇలా జరిగింది అంటే మరి మామటి వాడిలో ఉన్న అతను కూడా ఆత్మే కదా, బ్రహ్మమే కదా, మరి అతని మాట ఎందుకు వినలేదు అన్నది నాకు ఇక్కడ గుర్తొచ్చింది అనమాట. అటు తర్వాత మన దేహము ఎందుకుంది, దాన్ని ఎలా కాపాడుకోవాలి, అసలు ఈ దేహం గురించి ఏమి తెలుసుకోవాలి, ఆయుష్ ఎటువంటిది, ఈ దుర్వాసనలన్నింటినీ ఎలా జయించాలి అన్నది రాజేశ్వరి గారు చెప్తారు.
శ్రీగురు మేడం అండి, ఇక్కడ పద్మగారు పద్మ అచంతగా చెప్పిన దాంట్లో ఒక చిన్న విషయం గుర్తుకొచ్చిందనమాట. అంటే పూర్వజన్మల్లో ఎవరెవరు అయ్యంటో తెలియదంటే మన పక్కనున్న ఇప్పుడు ఎవడైనా కుక్క అరిసిందంటే ఆ కుక్క మీద మనం జాలి పెడతాం కానీ దాని పూర్వజన్మ ఏంటో మనం తెలిస్తే చిచి ఇది దీనికి ఈ జన్మే ఎక్కువ అని చెప్పేసి అని అనుకుంటాం. అలా మన ఇంటి పక్కన వాళ్ళు కూడా ఏ బాబో అన్నయ్యో అంటాం కానీ వాళ్ళు వాళ్ళ జన్మలు తెలిస్తే వాళ్ళని మనం చాలా జోక్గా చెప్తారు గురుగారు పూర్వజన్మల్ని బట్టి. అందుకని ఎవరిని ఏమి ద్వేషించడం కానీ అనుకూడదాం కానీ. అలాగే నెక్స్ట్ శ్లోకంలో ఇహేవ తద్యత సర్గో ఏషాం సామ్య స్థితం మన నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి స్థే స్థితాహ. అంటే సమంగా అయితే బ్రహ్మ మహాత్ములందరూ కూడా అందరినీ సమానంగా చూస్తాడు. ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అనేటువంటి భేదభావం లేకుండా సమత్వంలో ఉంటారు. అంటే సమంగా ఏ బ్రహ్మ అయితే ఉందో వాటి అందే మహాత్ములందరూ ఉంటారని. అలాగే మనకి భగవద్గీత శ్లోకంలో కూడా సమానంగా బ్రాహ్మణుల్లోనూ ఈ శూద్రుల్లోనూ మొత్తం జంతువుల్లోనూ వీటన్నిటిలోనూ సమంగా ఉండేది బ్రహ్మమే అన్నిటిలోనూ ఉంది అని. కాకపోతే మన యొక్క ఉపాధులను బట్టి మన యొక్క ఇది ఉంటుంది, జీవన విధానం పద్ధతి ఉంటుందని చెప్తారు. అది 9వ శ్లోకంలో ఆయుర్గచ్చతి పేటిక జలమివ తెక్కేవ దేహం జవాత్ గచ్చంతీంద్రియ శక్తి ఓపి కులట యద్వన్ నరం నిర్ధనం ప్రజ్ఞాగచ్చతి దావదాహ సమయే నీడం ఖగీంద్రాయవ జ్ఞాత్వా సత్వరమాశ్రయాత్మ పదవీం దేహం వృథామాకృతాహ. అయితే ఇక్కడ ఆయుర్గచ్చతి పేటగా జల్మేవా అంటే అంటే అది దేహం మృత్యు వైపు వెళ్ళిపోతూ ఉంటుంది చాలా వేగంగా. అయితే అలా అని మనం మన దేహమే మనకి ఒక సాధనలాగా మనం మోక్షాన్ని సంపాదించుకోవడానికి ఉపయోగించుకోవాలి, దాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం వ్యర్థం చేసుకోకూడదు, అంటే ఇల్లు ఉండగానే దీపం ఉండగానే ఇల్లు చెక్కబెట్టుకోవాలని ఎలా అయితే అంటారో అలాగే ఈ దేహం ఉండగానే ఇది మోక్షానికి ఒక సాధనలా మనం ఉపకరించుకోవాలి, ఇది ఒక పరికరంలాగా. ఈ దేహం ఉన్నంతకాలం దృష్టిలో పెట్టుకోవాల్సినది ఏంటంటే ఆయుష్ వెళ్ళిపోతుంది కాబట్టి కొత్తగా మనకి కాలం ఏం రాదు, ఉన్న కాలం కోసం మన చేతుల్లో వెళ్ళిపోతుంది, ఆయుష్ అలాగే వెళ్ళిపోతుంది కాబట్టి మనం నిరంతరం చాలా ఇదిగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అని. ఆయువు ముగిసేలోప ఇంద్రియ శక్తి అంటే మన మన యొక్క ఇంద్రియాల్లో ఉండేటువంటి శక్తి కూడా చాలా తగ్గిపోతూ క్షీణించిపోతూ ఉంటుంది. అయితే ఈ గురుగారికి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే వారాంగంలు అంటే కులటలు వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఆ శక్తి అంటే వాళ్ళ ఇంద్రియ పట్టుతో ఉన్నంత వరకే, అలాగే డబ్బు డబ్బు వాడి ఎదుటి వాళ్ళలో వాడి డబ్బు ఉన్నంత వరకే వాళ్ళని తీసుకుని డబ్బు లేనప్పుడు ఎలా వదిలేస్తారు, అలాగే ఈ శరీరం కూడా మనని పీల్చి పిప్పి చేసిన తర్వాత మన శక్తి అంతా అయిపోయిన తర్వాత ఇంకెందుకు పనికి రాకుండా వెళ్ళిపోతుంది అని. అయితే ఈ బుద్ధి కూడా మనకు ఉంది కదా తెలివితేటలు మనం అనుకుంటాం కానీ ప్రజ్ఞాగచ్చతి ఈ శరీరంలో చివరి వరకు కూడా బుద్ధి ఉంటుందని అనుకుంటాం కానీ బుద్ధి సడన్ గా ఎప్పుడు పనిచేయడం మానేస్తుందో తెలియదు కదా. సర్వ చైతన్య రూపాంత మాధ్యమం విద్యాంత ధీమహి బుద్ధి అని ప్రచోదయాత్ అన్నట్టు బుద్ధి మన ఇంద్రియ అదే అమ్మవారే బుద్ధి రూపంలో ఉంటుంది. అందుకని బుద్ధి కనుక ఒక్కసారి ఏంటంటే ఇంకా మనకి ఇంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయో తెలియదు, పిచ్చివాడిలో ఉన్నప్పుడు ఉంటామని. అందుకని ఎప్పుడు కూడా ఈ దూర్వాసన ప్రతీకారం ఇది ఏంటంటే దేహం ఏమిటో ఆయం ఏమిటో గమనించగలగాలి, అప్పుడు అన్ని ఇవి ఇది అన్ని దూర్వాసనని పోగొడుతూ ఉంటుంది. అదేవిధంగా ఇంకోటి ఉపయోగం అంటే ప్రజ్ఞాగచ్చి దావ దాహ సమయే నేడం మృగాణామివ. అడవిలో పక్షులు చెట్ల మీద గూళ్ళు కట్టుకుంటాయి, అవి నిప్పు అంటుకుంటే కనుక వెళ్ళిపోతే శరీరం క్షీణించడం మొదలు పెడితే మెదడనే గూట్లో బుద్ధనే పక్షి ఎదిరిపోతుందని చెప్పారు. అప్పుడు ఈ అద్వైతం ద్వైతం వేదాంతాలు చర్చలు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి. అందుకని వీటన్నిటి కోసం అంటే సాధన చేసేవాడు వాదనలు ఉండకూడదు అని చెప్పినట్టుగా వీడు ఆ బుద్ధిని దాచుకోవాలే తప్ప అనవసరంగా వృధా చేసుకోకూడదు. అలాగే సత్వరం ఆశ్రయ యాత్మ పదవీం అన్ని స్వస్వరూప స్థానాన్ని వెంటనే ఆశ్రయించాలి. అంటే ఏ నాశనం లేని సచ్చిత్ ఆనంద స్వరూపమైన నీ తత్వాన్ని వెంటనే బుద్ధితో పట్టుకోవాలి, ఎక్కడ ఆలస్యం చేయకూడదు, ఈ దేహం వృధా అవ్వకుండా చూసుకోవాలి అని. అంటే పాలు పాలుగానే ఉంటే ఏం రాదు కదా, చాలాసార్లు చెప్తారు గురుగారు మదనం చేస్తేనే ఏదైనా వస్తుంది అని. మదనం అంటే మనలో మనం చేసేది తప్ప మన ఎదుటివాడితో చేసేది కాదు. అంటే గురువాక్యాలను శ్రవణం చేసుకుంటూ మననం చేసుకుంటూ శాస్త్రాలను అధ్యయనం చేసుకుంటూ అన్నింటికన్నా ముఖ్యమైనది రకరకాల గ్రంథాలు చదివితే పుస్తకాలు చదవమన్నారు కదా అని విషోక్షం వచ్చిందని విషం అయిపోతుంది వాడు బుద్ధి అంటారనమాట. అలా రకరకాల పుస్తకాలు చదివి బుద్ధిని భ్రష్టపట్టించుకోవడం కాకుండా అలా మదనం చేస్తూ 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 ఉంటే ఎలా అయితే వచ్చాయో క్షీరసాగర మదనంలో ఐరావతం కామధేనువు కల్పవృక్షము అప్సరసులు ఉచ్చేశ్రమం చింతామణి చంద్రుడు ఇలా ఎలా వచ్చాయో సాధన మదనం చేస్తే అలా వస్తాయి అని చెప్పేసి అని చెప్తారు నెక్స్ట్ శ్లోకంలో అనమాట. ధైర్యావత ఐరావత శాంతి ధేను అధమ సన్మానంద బృందావనం బృందం సదా మైత్రాద్యప్సరసం వివేకతురగం సంతోష చింతామణిం ఆత్మజ్ఞాన మహామృతం సమరసం వైరాగ్య చంద్రోదయం వేదాంతార్ణవ మాశ్రయాన్న అనుదినం సేవస్వ ముక్తిశ్రేయం. అయితే నిరంతరం వేదాంత వాక్యాలను శ్రవణం మననం చేయాలి అంటే చాలా బాగుంటుంది కదా. గురువుగారు చెప్తుంటే బాగుంటుంది, మనం మళ్ళీ వింటుంటే బాగుంటుంది. అలా కాకుండా దాన్ని మననం చేసుకుంటూ ఈ కోపం ఈ దుర్గుణాలు ఎన్నైతే వచ్చాయి, ఇవి ఎందుకు వస్తున్నాయి, ఇలా ఎందుకు వస్తున్నాయి, మనమే గొప్ప ఎదురువాడు తప్పు అనేటువంటి ఆలోచనల నుంచి ఎలా పోవాలి, రజోగుణాన్ని ఎలా, ఇవన్నీ మనం ఇలా వచ్చింది కదా ఎందుకు ఇలా వచ్చింది అని ఎప్పటికప్పుడు తప్పును మనమైతే పెట్టుకోమని చెప్తున్నారు. ఎప్పుడైనా కూడా అది తప్పు మనమే అంటే మన నాకేదో బుద్ధి లోపం అయింది, నాకేదో పూర్వజన్మ పాపం వచ్చింది, అలా నన్ను నేను సంస్కరించుకోవడం వల్ల నీకు శాంతి ఏర్పడుతుంది, ఆ శాంతి వల్ల ఎదుటివాడిని నిందించడం మానేసి ముందరు కామ్ అవడం నేర్చుకుంటావు. ఎదుటివాడిని ఎప్పుడైతే నిందించడం మానేస్తావో అప్పుడు 50% నువ్వు కొంచెం క్లీన్ అయినట్టుగా అవుతావు అని చెప్పి చెప్తున్నారు. అయితే మిథ్య అనేటువంటి జగత్తుని విడిచిపెట్టమన్నారు కాబట్టి సత్యాన్ని తెలుసుకుని మనం ఆత్మని తెలుసుకోవాలి. అయితే వేదాంతమే జ్ఞానం, ఈ జ్ఞానం అనంతం. అయితే ఈ వేదాంత జ్ఞానం నిరంతరం మదనం చేయాలని చెప్పారు కాబట్టి గురు శిక్షణలో శ్రవణ మనని నిధ్యాసనలో చేస్తూ ఉండాలి. అంటే శ్రవణ మనని నిధ్యాసనం అంటే నిజంగా ఈ మురళి అనే అనిపిస్తుంది నాకు, విన్నట్టే అనిపిస్తుంది, చదివినట్టే అనిపిస్తుంది, మళ్ళీ ఇంకోసారి విని మళ్ళీ ఇంకోసారి నోట్స్ రాసుకుని మళ్ళీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మళ్ళీ అడుగుతున్నప్పుడు తెలియనట్టే ఉంటుంది. మళ్ళీ సమాధానం చెప్పేంత వరకు ఇదైనా సమాధానం అన్నట్టు ఉంటుంది. అందుకని ఈ శ్రవణ మననం మాత్రం, ఈ మురళి ఒక్కటి వింటే చాలా, ఆ కోర్సు విన్నా వినకపోయినా మురళి ఒకటి అటెండ్ అయితే మాత్రం అది చాలా హెల్పింగ్ గా అనిపిస్తుంది మననానికి. అలాగే ధైర్యం అనే ఆర్యాతం వస్తుంది. వేదాంత వాక్యాలు నిరంతరం వినడం వల్ల, వేదాంత వాక్యాలు నిరంతరం వినడం వల్ల చాలా ధైర్యం ఉంటుంది. ఇది ఇందుకే కదా, అన్యాయం కదా, అనే మనకి అలా ఏం జరగలేదు కదా అన్నట్టు. అలాగే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది, శాంతి వస్తుంది, ఇవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి అంత్యేంద్రియ బహిరేంద్రియ నిగ్రహాలు కల్పవృక్షాలు తయారవుతాయి. ఇంద్రియ నిగ్రహం కలిగిన వారికి అన్ని లభించినట్లే. అందుకే వాటిని కల్పవృక్షంతో పోల్చారు. అంటే ఇంద్రియ నిగ్రహమే కదా అన్నింటికి, మనసు బుద్ధే కదా ఆ ఇంద్రియాలను మనకి కంట్రోల్ చేసేది. అలాగే అంటే మైత్ర జప్సరసం అంటే ముదిత, మైత్రి, కరుణ, ఉపేక్ష అలాంటి వాటివి అనేటువంటి నాలుగు అప్సరసలు దొరుకుతాయి అని. అంటే వివేకం అనే ఉచ్చేశ్రవం గుర్రం సంతోష చింతామణి. సంతోషమే కదా నిజంగా చెప్పాలంటే చింతామణి మనకి. ఇలా వేదాంత విజ్ఞానం ఎవరైతే వింటూ ఉంటారో వాళ్ళకి నిరంతరం వినండి, చింతన చేస్తూనే ఉండండి, అప్పుడు మనకి నిజంగా ఈ దూర్వాసన ప్రతీకారం మనకి అంతా బాగా జరుగుతుంది. అంటే ఈ ఆత్మజ్ఞానం క్షీరసాగర మధురం మనం చేసేటువంటి ఇది, దీనివల్ల ప్రధానంగా వేదాంత విచారణ చేయడం వల్ల మనం ఆత్మజ్ఞానాన్ని పొందించవచ్చు. ఈ మహా ఆత్మజ్ఞానం రావడం ఎలా గొప్ప ఉపమానం కింద చెప్పారు ఏంటంటే ఆత్మజ్ఞాన మహామృతం. ఆత్మజ్ఞానం అనే మహామృతం వచ్చింది, ఇంకా అమృతం దొరకక మళ్ళీ మదనం ఎవరిని చేయం కదా. ఇంకంటే పరమాత్మతో మనం ఐక్యం, మనలో ఉన్న పరమాత్మతో మనం లీనం అవుతామని. తర్వాత మహాలక్ష్మి వచ్చిన తర్వాత అమృతం వచ్చింది కాబట్టి అక్కడ ఇక్కడ చంద్రుడు ఎవరంటే వైరాగ్య చంద్రోదయం. చంద్రుడు లేనితే అమృతం లేదు. అసలు చంద్రుల్లో సూక్ష్మంగా అమృత కిరణాలే కదా ఉన్నాయి. అంటే వైరాగ్య చంద్రుడు ఉదయించాలి అంటే మరి లక్ష్మి ఎవరు అన్నప్పుడు ముక్తి శ్రేయం, మోక్షలక్ష్మి, మహాలక్ష్మి అంటే ముక్తి లక్ష్మి అంటాం కదా. అందుకని ఈ మోక్షలక్ష్మి, ఆత్మజ్ఞాన మహావృతం ఈ రెండు చాలా ఇంపార్టెంట్. వేదాంత సముద్ర మధురం వల్ల ఆత్మజ్ఞానం అనే అమృతం లభిస్తుందని చెప్పేసి చెప్పారు గురువు గారు. అయితే ఇలాంటి వేదాంత సముద్ర మధురం వల్ల ఆత్మజ్ఞానం అనే మహామృతం లభించినప్పుడు ఇంకా మనకి సత్యనిత్యాలు, నిత్య అనిత్యాలు, అవగాహన, ధైర్యం, శాంతి, ఇంద్రియ నిగ్రహం కలిగి చివరకు ఆత్మజ్ఞానము, మోక్షలక్ష్మి, కటాక్షము వస్తాయన్నమాట. ఇంకా ఈ 10 శ్లోకాలు చెప్పిన తర్వాత 11 శ్లోకం కూడా యాడ్ చేశారు. ఏంటంటే ప్రసాదార్థ దక్షిణామూర్తే శుద్రాచార్య ప్రసాదిత దూర్వాసన ప్రతీకార దశకం రచితం మయా. ఈ 10 శ్లోకాలు దక్షిణామూర్తే ప్రసాదార్థ, ప్రసాదం అంటే నా వల్ల జరిగింది అని కాకుండా ప్రతిదానికి కూడా ఒక గురువు వల్లే కదా నాకు వచ్చింది. అంటే ఈ వేదమాత దయ వల్లే కదా, వేదాధ్యయనం వల్ల కలిగిన జ్ఞానం వల్లే కదా అని ఒక అర్థం. రెండవది ఆచార్య ప్రసాదిత అంటే గురువులు చెప్పిందే కదా, గురువులు దయ వల్లే కదా. గురువులు అంటే ఎవరు అంటే మనకి నారాయణ సమారంభం, శంకరాచార్య మధ్యమం, మన గురువులు కూడా మన శ్రీ గురు స్మదాచార్య పర్యంతం ముందే శ్రీ గురు పరంపరం అన్నట్టుగా వీళ్ళందరినీ కూడా మనం గురువులందరినీ ఏది వచ్చినా గురువు ద్వారానే వచ్చింది కాబట్టి ఈ గురువులందరినీ కూడా మనం వారి యొక్క అనుగ్రహంగా భావించి విద్యానంద స్వామి వారు వీళ్ళందరూ కూడా నాకు గురువులే అని చెప్పి ఈ 10 శ్లోకాలని గుర్తుపెట్టుకుంటే దుర్వాసనలు ఎలా జయించాలి అనేటువంటి అద్భుతమైనటువంటి మనకి సాధన లభిస్తుంది. అందుకని ఇది నిష్కపటమైన సాధనా గ్రంథం కూడా ఇది. దీన్ని వాక్యాలను కొన్ని జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకుని మన జీవితంలో ఇది చేయాలి. మనసును శుద్ధం చేయడంలో వేదాంత శాస్త్రం కంటే గొప్పది ఇంకోటి లేదన్నారనమాట. అందుకని చివరికి ఏంటంటే ఎవరినైనా మనం గురుగారు చెప్పింది ఏంటంటే ఎవరిని నిందించకూడదు. ఓకే, మన ఎవరైనా నిందించారు సరే, మనకేదో పాపం వచ్చింది పోయింది, అలాగే మనం ఎవరినైనా నిందించాం, అప్పుడేం చేయాలంటే పెద్దవాళ్ళని నిందించడం వల్ల జరిగినటువంటి వారికి కలిగినటువంటి కష్టాన్ని, నష్టాన్ని అలా అయిందా మనం జాగ్రత్తగా ఉండాలి కదా అని మనం తెలుసుకుని అలాంటివి చేయకుండా పశ్చాత్తాపడి క్షమార్పణ కోరుకోవాలి భగవంతుడిని. ఇప్పుడంతా ఇది బాగుంటుందని చెప్పారనమాట. సర్వం శ్రీ గురు జనార్దార్పణ వస్తు. అలాగే పవన్ గారు అడిగిన దాన్ని బట్టి మన ఇంద్రియాలతో ఎలా చేయాలి అన్నప్పుడు జపో జల్ప శిల్పం అని మన శంకరాచార్య వారి సందర్భంలో చెప్పినట్టు, అమ్మ నేను మాట్లాడితే నేనేం మాట్లాడినా ఆ పలుకుల్ని నువ్వు శ్లోకాల కింద నా నడకని ప్రదక్షిణం కింద నేనేం తింటున్నా కూడా జల్పం వాగుతున్నా దాన్ని నీ స్థుతి పలుకుల్లాగా నేను నిద్రపోయేటప్పుడు నీకు నేను సమాధి స్థితిలో ఉన్నట్టుగా ప్రతిదీ నన్ను నువ్వు అనుగ్రహించమ్మా, ప్రతిదీ నేనే అన్నట్టుగా ఈ అల్పమైన నన్ను ప్రతిదీ నీ సేవలోకే ఉపయోగించుకునేటట్టుగా చేయమండం ఒకటి అని అన్నట్టుగా ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటూ ఆలోచన ఇంద్రియాలు అన్ని సర్వం అమ్మవారు పరమాత్మయంలా చేసుకుంటూ ఈ చెవులతో మనం శ్రవణం చేయడం, ఈ కళ్ళతో స్వామిని చూడడం, చేతులతో అర్చించడం, ఇలాంటివి నవ మనకి రహస్యాలు ఎలా అయితే ఉన్నాయో పూజలో చేసేటువంటి మనం మన ఇంద్రియాలతో చేతులతో కాళ్ళతో నడిచేటప్పుడు ప్రదక్షిణ చేస్తున్నాను అనుకో తల్లి నేనైతే వెళ్తున్నా అని స్వామివారు శంకరాచార్యుల వారు అమ్మవారిని కోరుకున్నట్టుగా మన జీవితాలందరివి సాగాలి గురు యొక్క అనుగ్రహంతో అని కోరుకుంటూ సర్వం శ్రీ గురుజనాలు అర్పణ వస్తుంది.
చాలా బాగా వివరించారు రాజేశ్వరి గారు. అయితే నాకు ఇక్కడ ఒకటి ఏం స్మరణ కలిగింది అంటే, వేదాంతం వింటున్నప్పుడు మనం శ్రవణం చేస్తున్నప్పుడు మన దుర్వాసనలు పోతాయి. అవి ఎలా అంటే మనం చేసిన పాపాలు కొంచెం కొంచెంగా పోతూ ఉంటాయి వింటున్న కొద్దీ. అంతేకాక ప్రతిసారి మనం వింటున్నప్పుడు ఏదో ఒక మనసుకి ఒకటి తగులుతుంది అన్నమాట, ఇది కరెక్టే కదా అన్నట్టు మనకి అలా తెలుస్తుంది అన్నమాట. ఇంకా అంతేకాక మన బుద్ధే మన గురువు అని గురువు గారు చాలా సార్లు చెప్తూ ఉంటారు అన్నమాట.
అవును.
ఇంకా ఈ మురళిని సమాప్తం చేస్తున్నాము. ఏవైనా తప్పులుంటే